अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। महाभारतम् यदं शतसहस्रं हि श्लोकानां पुण्यकर्मणां सत्यवत्यात्मजेनेह व्याख्यातम् अमितौजस అని భారత మహిమని గురించి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం ప్రారంభించాడు. ఈ మహాభారతం కొంతమంది శ్రోతలు కొంతమంది వక్తల మధ్యలో జరుగుతున్న ఒక మహాకార్యక్రమం. వక్తలలో ఒక ఆయన సూత మహర్షి, నైమిషారణ్యంలో సౌనకుడు మొదలుకుని 88,000 మంది ఋషులకు ఆయన చెప్పాడు. వైశంపాయన మహర్షి ఆయన మరొక వక్త, వ్యాస శిష్యుడు, ఆయన జనమేజయుడికి చెప్పాడు. వక్తలిద్దరూ, శ్రోతలు చాలామంది, కాకపోతే ముఖాముఖి వినేవాళ్లలో వైశంపాయనుడు ఆయన శిష్యుడైన జనమేజయుడు, సోత మహర్షి ఆయనకి ప్రధాన శ్రోత సౌనకుడు. వారిద్దరికీ కూడా, అంటే సౌనకుడికి ఇటు జనమేజయుడికి, వరుసగా సూతుడు వైశంపాయనుడు భారత మహిమని తెలియజేస్తూ శతసహస్రం 100,000 అనగా 100,000 శ్లోకాలకి పరిమితమైన పుణ్యశ్లోకాలతో కూడిన సకల ధర్మశాస్త్రాలకి నిలయమైనది భారతం. భారతం చాలా పెద్దది, అందులో శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. శ్లోకాలంటే ఉత్పత్తి శ్లోకాలు కావు, అన్నీ వేద ప్రమాణాలు, వేద మంత్రాలకి నిలయం. ఇవన్నీ పుణ్యకథలని తెలియజేసేవి, అందుకే అందులో ఏ శ్లోకము వ్యర్థ పదమే లేదన్నాడు ఆయన. సత్యవతి ఆత్మజుడైన వేదవ్యాసుడు తన తపఃఫలితంగా సృష్టించిన ఒక అపూర్వమైన గ్రంథం ఇది. మాట వరసకైనా, అంటే అంత శ్రద్ధ లేకుండా విన్నా కూడా ఫలితం ఇస్తుంది. ఇంకా శ్రద్ధగా వింటే ఎంత ఫలితం ఇస్తుందో ఆలోచించండి. యయిదం శ్రావయేత్ విద్వాన్ ఏ చేదం శృణుయుర్నరాహ తే బ్రహ్మణః స్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతాం. ఎవడైనా ఒక పండితుడు, ఇక్కడ విద్వాన్ అన్నాడు అంటే పండితుడే వినిపించాలి. పండితుడంటే రెండు అక్షరాలు చదువుకున్నవాడని కాదు, సమదర్శనుడైన వాడే పండితుడు. ప్రతి ప్రాణిని ప్రేమించగలిగేవాడు. ఒక్కొక్కప్పుడు ఉపన్యాసం చెప్పే అవకాశం నాకు రావచ్చు, ఇంకొకసారి ఈ అవకాశం మరొకరికి రావచ్చు. ఎవరు చెప్పినా నేనే చెబుతున్నాననే సంతోషంతో సాటి ఉపన్యాసకులని ప్రేమించగలిగేవాడు విద్వాంసుడంటే. అలాగే ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు ఎందుకు పనికిరారు అనే భావన మాట వరసకు కూడా రాకుండా కూర్చున్న వాళ్ళు కూడా మహాత్ములు అనే ఊహ రావాలి. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడగలగాలి. ఎవరి మీద తీవ్ర ద్వేషం, తీవ్ర రాగం, ఈ రెండూ ఉండకూడదు. అంటే వీడు నావాడు అనే ఓ పక్షపాతంతో ఎక్కువ ప్రేమ చూపించేవాడు, లేక వీడు పరాయి వాడని వాడి మీద ఎక్కువ కోపం చూపించేవాడు, ద్వేషం చూపించేవాడు, ఈ ఇద్దరూ కూడా విద్వాంసులు అని పిలువబడరు. అందుకే భారతం వినిపించడానికి విద్వాంసుడయ్యి ఉండాలి. వ్యాకరణం చదువుకున్న వాళ్ళు, సంస్కృతం చదువుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఈ లోకంలో, కానీ వాళ్ళందరూ విద్వాంసులు అవ్వలేరు అని వ్యాసుడు అన్నాడు. వాళ్ళు కేవలం చదువుకున్నవారు, విద్యావంతులు, కానీ వినయం లేదుగా. విద్యా వినయ సంపన్నుడైనటువంటి వాడు, రాగద్వేషాలు లేనివాడు పండితుడు అవుతాడు. అటువంటి పండితుడికి భారతాన్ని ముట్టుకునే అర్హత ఉన్నది. అందుకని ఏ విద్వాంసుడు శ్రద్ధగా ఈ పురాణం వినిపిస్తాడో, ఎవడు శ్రద్ధగా దీనిని వింటాడో, ఆ ఇద్దరు అంటే వినిపించినవాడు విన్నవాడు ఇద్దరూ కూడా దేవతలతో సమానులవుతారు. శరీరం విడిచిపెట్టాక బ్రహ్మణ స్థానం యత్య అంటే బ్రహ్మదేవుడి యొక్క సన్నిధానం పొందుతారు, బ్రహ్మలోకం పొందుతారట. సాధారణంగా పురాణాలు వింటే స్వర్గం వస్తుందని, ఉత్తమ గతులు వస్తాయని కొంతవరకు చెప్పి వదిలేశాడు వ్యాసుడు. ఇప్పుడు అలా కాదు, నీకు బ్రహ్మస్థానం లభిస్తుంది. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడం అంటే అంత తేలిక కాదు. కాశీఖండంలో ప్రారంభంలోనే బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే ఎన్ని రకాలైన కష్టాలు పడాలో, ఎన్ని సాధనలు చేయాలో చెప్పారు. అన్ని సాధనలు కలియుగంలో ఉన్న మానవులు మాట వరసకు కూడా చేయలేరు. కలియుగంలో ఉన్న మానవులకి బ్రహ్మలోకానికి వెళ్ళగలిగేంత సాధన చేసే తీరిక లేదు, ఓపిక లేదు. అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళని సరైన మార్గంలో నడిపే గురువులు దొరకడం కూడా కష్టం, దొరికినా వాళ్ళని పట్టుకోవడం కష్టం. అందుకని భారతం అనే ఒక పంచమ వేదాన్ని వ్యాసుడిచ్చాడు. అంటే దీనిని మనం చేయవలసిన పని ఏమిటి? శ్రద్ధగా వినడం, శ్రద్ధగా చెప్పడం. ఈ శ్రద్ధగా చెబుతున్నప్పుడు మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించకుండా తన మనస్సును అదుపులో పెట్టుకుని దానిని అంత శ్రద్ధగా వింటే ఈ చెప్పినవాడు, విన్నవాడు, ఈ ఇద్దరూ కూడా బ్రహ్మస్థానం పొందుతారు. తే బ్రహ్మణ స్థానం ఏత్య. ఇంత స్పష్టముగా వ్యాసుల వారు ఇందులో చెప్పారు. ఇక మహాభారతం వల్ల ఆ ఫలితం, ఈ ఫలితం అని కాకుండా సకల ఫలితాలు లభిస్తాయి. అటువంటి మహాభారతాన్ని రచించిన సద్గురువు ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టిన వేదవ్యాసుని జన్మవృత్తాంతం ముందుగా చెబుతున్నాను, వినండి అని జనమేజయుడికి వైశంపాయనుడు ఎందుకు చెప్పాడంటే, ఏ గురువు చెబుతున్నాడో ఆ గురువు గురించి కూడా తెలుసుకోవాలి. చెబుతున్న ఆయన మీద గౌరవం లేకపోతే ఇంక వాడు చెప్పే వస్తువు మీద మనకు ఆసక్తి ఉండదు, ఆ వస్తువు మనకు ఉపయోగం కూడా ఇవ్వదు. మనం ఎక్కడికైనా వచ్చామంటే ఒక గుళ్ళోకి వచ్చామండి, ఆ గుళ్ళో ఉన్న దేవుడి మీద భక్తి లేకపోతే నువ్వు అక్కడ ఎదురుగుండా నిలబడి ఎన్ని పూజలు చేసినా ఆ లోపల ఉన్నటువంటి విగ్రహమో లింగమో మనకి ఫలితం ఇవ్వదు. ఆలయంలోకి వెళ్ళామంటే ఆ దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇదిగో మనం ఈ ఆలయానికి వచ్చాము, ఈ శారదా పరమేశ్వరి దేవస్థానంలో ఉన్న శివుడు ఒక లింగ రూపంలో ఉన్నవాడు కాదు, ఆయన పరమేశ్వరుడే, ఇక్కడున్న అమ్మవారు అమ్మవారే, రాముడు రాముడే అనే నమ్మకం లేకుండా ఏదో ఎవరో కట్టారు, నన్ను వెళ్ళి పూజ చేయమన్నారు, చేస్తే ఫలితం వస్తుందన్నారు, ఇంతకీ వస్తుందో రాదో అనుకుంటూ సంశయంతో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడికి ఆ లోపలికి వెళ్ళాక అక్కడున్నవి శిలా విగ్రహాలే మిగులుతాయి. అందులో ఉన్న పరమాత్ముడు మనల్ని అనుగ్రహించడు. కాబట్టి ముందు దాని మీద విశ్వాసం ఉండాలి. అలాగే ఏదన్నా ఒక పురాణం చెబుతున్నప్పుడు ఆ చెప్పే గురువు మీద మనకు అంత భక్తి ఉండాలి. ఇప్పుడు ఇది వ్యాసుడు రాశాడు కాబట్టి ఆ వ్యాసుడు సాక్షాత్తు విష్ణు అనే నమ్మకం మనకు కలగాలి. అందుకని ఆ వ్యాసుని జన్మవృత్తాంతాన్ని ముందుగా వైశంపాయనుడు ప్రశంసించాడు. చాలా కాలం క్రితం చేది దేశాన్ని వసువు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. సాధారణంగా బలమున్నవాడికి ధర్మం ఉండదు, ధర్మం ఉంటే బలం ఉండదు. ఆయనలో శరీర బలం ఉన్నది, విద్యాబలం ఉంది, ధర్మం ఉంది, ప్రపంచమంతా జయించాడు, రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం చేశాడు. అంటే తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న సామ్రాజ్యం అంతా తన గొడుగు కిందకు తీసుకొచ్చాడు ఆయన. అంత మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఎక్కడ మాట వరస కూడా కాముకుడు కాడు ఆయన. ధర్మబద్ధమైన కామంతో ఉండేవాడు, ధర్మం ఎప్పుడూ తప్పకుండా ఉండేవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఆయన మహాచక్రవర్తి అయ్యాడు, ధర్మాత్ముడయ్యాడు, ఎంతోమంది ఋషుల్ని కూడా గౌరవించాడు. ఇంకా అంతా ఇంత కాదు, ఆయన ధర్మానికి ప్రపంచమే మెచ్చుకుంది. 25 ఏళ్ల వయస్సులోనే ఆయనకి వైరాగ్యం వచ్చేసిందిట. ఎంత సామ్రాజ్యం సంపాదిస్తేనేమిటి, ఎంతమంది మా కళ్ళ ముందు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు, మరెంతమంది పరిపాలించబోతున్నారు, కానీ వీరిలో ఒక్కరైనా బ్రతికి బట్టకట్టారా, ఒక్కరైనా తమ సామ్రాజ్యాన్ని కానీ అందులో ఉన్న సంపదలను కానీ వెంట పట్టుకెళ్లారా? కాబట్టి ఈ సంపదల మీద వ్యామోహం విడిచిపెట్టేద్దాం అనుకుని ధర్మబద్ధమైన పరిపాలన చేస్తూ కూడా మధ్య మధ్యలో అడవుల్లోకి వెళ్ళి ఋషుల మధ్యలో కూర్చుని కఠోర తపస్సు చేశాడు. ఆయన వైరాగ్యానికి ఇంద్రుడు మెచ్చుకున్నాడు. మహారాజా, ఈ చిన్న వయస్సులో పరాక్రమముండి సామ్రాజ్యముండి భోగాలుండి కూడా వైరాగ్యంతో తపస్సు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. నీ వైరాగ్యానికి మెచ్చుకున్నాను. నీ రాజ్యంలో ఎప్పుడూ నెలకి 3 వానలు కురియుగాక, ప్రజలు సస్యశ్యామలమైనటువంటి వాతావరణంలో సుభిక్షమైన ఆహారంతో బ్రతుకుతారు, ఎవరికి రోగాలుండవు. నీకు రాజ్య పరిపాలన సుఖంగా సాగడానికి ఒక విమానం ఇస్తాను. ఈ విమానం నువ్వు ఎక్కి ఎక్కగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణంలో తీసుకుపోతుంది. వాయువేగ మనోవేగాలతో కోరుకున్న చోటికి నువ్వు వెళ్ళగలుగుతావు. దానివల్ల ఏమవుతుంది? ప్రజా పరిపాలన తేలికైపోతుంది. అటువంటి విమానం ఇస్తున్నాను, నిన్ను దీవిస్తున్నాను అన్నాడు ఇంద్రుడు. ఈయన ఆశ్చర్యపోయి, ఎక్కడి ఇంద్రుడు, ఎక్కడి భూలోకంలో ఉన్న మానవేంద్రుడు, మానవేంద్రుడైన నన్ను సురేంద్రుడు గౌరవించాడంటే అది ఆయన సంస్కారం అని భక్తితో నమస్కరించి ఆయన ఇచ్చిన విమానం స్వీకరించి ఆ విమానంతో ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టించుకుంటూ లోకంలో ఎక్కడ క్షామం లేకుండా క్షేమం ఉండేలా చూశాడు. ఆయన పరిపాలనలో ఇంద్రుడు ఎంతో ప్రేమతో తరచుగా వర్షాలు కురిపించేవాడు. నెలకు 3 వానలు కురిసాయంటే ఇంక భూమండలంలో కరువు ఉండదు, భూగర్భ జలాలకి లోటు ఉండదు. అలా వర్షాలు కురిపించేవాడు ఇంద్రుడు. ఆయన కూడా ఏం చేశట? ఇంద్రుడు తనకి వరం ఇచ్చిన రోజునే ప్రతి సంవత్సరం ఆయనకి యాగం చేసేవాడు. ఘనము ఘన ఇంద్రోత్సవమునరించు మహీపతులకు ఒగి ఆయుర్వర్ధనమునగు పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు నభివృద్ధియగు. ఈయన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ఇంద్రుడికి ఉత్సవం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు. ఎందుకంటే ఆ రోజు ఇంద్రుడు ఈయనకి విమానం ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు గనక. ఆ ఇంద్రోత్సవం ఎప్పటికి కూడా చాలామంది మహానుభావులు చేస్తారు. పూర్వకాలంలో మహారాజులు తప్పక కార్తీక మాసంలో ఇంద్రోత్సవం చేసేవారు. కార్తీక మాసంలోనే ఇంద్రోత్సవం చేయబోతూ ఉంటే శ్రీకృష్ణుడు ఒకసారి వద్దన్నాడు నందుణ్ణి. ఇంద్రుడికి అహంకారం పెరిగింది, అణిచివేద్దామని. అంతేగాని ఇంద్రుడి మీద ద్వేషం కాదు, అహంకారం ఎవరికైనా పెరిగితే ఆయన నెత్తి మీద మొట్టిగా పడతాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు మనకి దురహంకారం రాకుండా చూసుకోవాలి. ఏ రంగంలో ఉన్నవాడికైనా ఇది వర్తిస్తుంది, నాకు మీకుని కాదు. ఏ రంగంలో అయినా ఒక వ్యక్తి గొప్పవాడయ్యాక లేక పదవి వచ్చాక ధనం వచ్చాక కీర్తి వచ్చాక అప్పుడు అహంకరించాడంటే వాడు పతనం అవుతాడు సుమా అని చెప్పడానికి కృష్ణుడు యాగం ఆపాడు తప్ప యాగద్వేషం కాదు. ఇప్పుడు ఆయన ఆ యాగాన్ని అంత భక్తితో చేస్తూ ఉండడం వల్ల అంతకంతకీ ఆయన సామ్రాజ్యం పెరిగింది. దానినే తర్వాత రాజులు కూడా స్వీకరించి చేశారు. ఇంద్రయాగం జరిగిన దేశంలో ప్రజాభివృద్ధి కలుగుతుంది. పిల్లలు ఖచ్చితంగా పుడతారట, పిల్లలు లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేవి. ఇంకెక్కడ దుర్భిక్షం ఉండేది కాదు. వర్షాలు లేక ఎండలకి మాడిపడి, ఇదేంటండి 45 degrees 42 degrees ఇలాంటి దరిద్రం ఆ కాలంలో లేదు. ఎప్పుడూ మాక్సిమం 25 degrees దాటి వేడి లేదట. మహావేసవి కాలంలో కూడా కించిత్ కాలమే వేసం ఉండేది, ప్రజలు సుఖంగా ఉండేవారు. ఏసీలు వేసుకోకపోతే హాల్లో కూర్చోలేని దుస్థితి ఆ రోజుల్లో లేదు, అంత హాయిగా సాగింది. ఆ రాజుగారికి మంచి సత్సంతానం కలిగింది. ఆయన అదృష్టవశాత్తు పిల్లలు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడైనా గృహస్థాశ్రమంలో ఉండి ధర్మాన్ని స్థాపించిన వాడు, అగృహస్థాశ్రమం కాదు అయింది. ఆయన గృహస్థాశ్రమ ధర్మం కూడా సక్రమంగా ధర్మబద్ధంగా సాగింది. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది? కోలాహలము అని ఒక పర్వతం ఉన్నది. పూర్వం పర్వతాలకి నదులకి అంటే సుప్రసిద్ధ పర్వతాలకి 2 రూపాలు ఉండేవి. కొండలు గుట్టలతో ఉండేటటువంటి పర్వత రూపము ఉండేది, మనలాగా కాళ్ళు చేతులు ధరించి మనిషిలాగా తిరగగలిగే శక్తి ఉండేది. కదలకుండా పడి ఉంటే స్థావరము అంటారు, మనలా కదిలే శక్తి ఉంటే జంగమము అంటారు. ఈ విధంగా స్థావర జంగమములనే 2 రూపములు పర్వతాలకు ఉండేవి. అందువల్ల పర్వతాలు చూడ్డానికి గుట్టలాగా ఎత్తుగానూ ఉంటాయి, కామరూపం ధరించి నాలా పురాణం చెప్పగలవు, యాత్రలు చేయగలవు. కొన్ని కొన్ని పర్వతాలకు ఎక్కువ శక్తులు ఉండేవి, కొన్నిటికి తక్కువ శక్తులు ఉండేవి. అందుకే అల్ప పర్వతాలు, కుల పర్వతాలు, మహాపర్వతాలు అని ఉండేవి. ఇప్పుడు మేరు పర్వతం ఉందనుకోండి, హిమాలయ పర్వతం ఉందనుకోండి, అది అద్భుతమైన శక్తి కలిగింది. ఏ ప్రాంతానికైనా వెళ్ళగలడు ఆయన, దివ్య రూపం ధరించి కిరీటం పెట్టుకు వెళ్ళగలడు. ఈ చిన్ని చిన్ని కొండలు ఉన్నాయి, వెళ్ళలేవు పాపం, అందుకే వాటిని పడగొట్టేస్తారు అన్నమాట. పైన శివాలయం ఉంటుంది, ఇదంతా తవ్వేస్తారు, పాపం శివుడు ఎప్పుడు పడిపోతాడో తెలియదు. వాటి కర్మయోగం, అవి కూడా ఎప్పుడూ కర్మయోగం పాపం చేసి ఉంటాయి. అందువల్ల నిజంగా దారిలో వస్తూ ఉంటే ఆ కలవ కొలనో ఏదో ఊరు ఉంటుంది, గుంటూరు వస్తూ ఉంటే ఆ పర్వతం మీద ఏమో ఆలయం ఉంటుంది, పర్వతం పక్కంతా కొట్టిపారేశారు. ఆ పైన దేవుడు దీనంగా చూస్తూ ఉంటాడనమాట, ఇంకే ఎంత కొట్టేస్తారో ఈ మనుషులని. ఈ మానవుడు ఎంత క్రూరుడు స్వార్థపరుడు అంటే, వాడు దేవుణ్ణి కూడా తీసి పక్కకు పెట్టేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ దేవుడికి ఒక కిరీటం చేసి పెడతాడు, కొండలన్నీ పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత దేవుడా నీ కొండలు తీసేశాను, నీ ఆలయం బీకేశాను, నేను మాత్రం అపరాధానికి పరిష్కారంగా ఒక్క కిరీటం నీ నెత్తి మీద పెడతాను. అసలు దేవుడే అడిగి కిరీటం అడిగి పెడతాడండి. ఇలాంటి పాపాలు చేసేస్తున్నారు కలియుగంలో. అందుకే వాళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. కానీ అందువల్ల కొండల్ని గుట్టల్ని ఒక స్థాయి దాటి మన ఇష్టం వచ్చినట్టు పగలగొట్టకూడదు. ఆలయములున్న కొండల తోలికి అస్సలు వెళ్ళకూడదు. అందులో అలాంటి రూపములు ధరించే కోలాహలం అనే ఒక పర్వతం ఆ కాలంలో ఉన్నది. ఆ కోలాహల పర్వతానికి పక్కన సుక్తిమతి అని ఒక నది ప్రవహించేది. ఈ సుక్తిమతి నదికి కూడా నెలవలే ప్రవహించే శక్తి ఉంది, స్త్రీ రూపము ధరించే శక్తి ఉంది. నదులన్నీ స్త్రీలు, పర్వతాలన్నీ పురుషులు, సముద్రుడు, కొండలు ఇవన్నీ కూడా పురుష రూపంలో ఉండేవి. నదులు, వృక్షములు స్త్రీ రూపాల్లో ఉంటాయి. ఈ సుక్తిమతి అందగత్తే, అందుకని ఈ కోలాహల పర్వతం పురుష రూపం ధరించి అస్తమానం వచ్చి సుక్తిమతి ఎంత అందంగా ఉన్నావో, సుక్తి నీ మీద నాకు అనురక్తి ఆసక్తి, నన్ను ప్రేమించనివట, చిచ్చి పొమ్మంది ఆవిడ. దాంతో వాడు ఒక రోజున తన పర్వత రూపంతో ఆవిడ మార్గాన్ని అడ్డం కొట్టాడు. దాంతో సుక్తిమతి ప్రవాహం ఆగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఒక బలాత్కారం అన్నమాట. దాంతో ఆవిడ హాహాకారం చేసింది. ఆ హాహాకారం విన్నాడు ఆ సమయంలో ఆకాశ మార్గంలో వెడుతున్న వసురాజు గారు. విమానం మీద ఆకాశంలో తిరగటం వల్ల ఆయనకి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది. ఉపరిచర, ఆకాశంలో చెరించే తిరిగే వసువు అన్నారు ఆయన్ని. ఆ వసువు గారు విన్నాడు, ఎక్కడ స్త్రీ ఆర్తనాదం వినబడుతోంది అని మహావేగంగా వచ్చి చూశాడు. సుక్తిమతి నదిని కోలాహల పర్వతం అడ్డం కొట్టడం చూసి ఎడంకాలతో ఒక్క తన్ను తిన్నట్ట కొండని. ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తావురా మూర్ఖుడా, నువ్వు కొండవైనా పిండి చేస్తాను అని ఎడంకాలి బొటన వేలుతో తన్నితే కొండ ఎగిరి ఎక్కడో పడిపోయింది ఏకంగా 10 మైళ్ళ దూరంలో. అది ఆయన శక్తి, తపశ్శక్తితో అంత బలాన్ని సాధించాడు ఆయన. ఆ పర్వతం వెళ్ళిపోయింది కానీ అప్పటికే పర్వత సంపర్కం చేత నదికి తక్షణం గర్భం వచ్చి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. ఒకడు పురుషుడు, ఒకడు స్త్రీ. శక్తిమంతులు కాబట్టి సద్యోగర్భంలో ఇద్దరు పిల్లలు పుట్టారన్నమాట. వసుపదుడు అన్నారు ఆ కుర్రాణ్ణి. అమ్మాయికి గిరి నుంచి పుట్టింది గనక గిరిక, గిరిజ అని పేరు వచ్చింది. ఆ సుక్తిమతి అంది, మహారాజా నువ్వు ధర్మాత్ముడివి, నీవు గృహస్థాశ్రమంలో ఉంటే లోకానికి ఎంతో మేలు చేసిన వాడు అవుతావు. అంటే పెళ్లి కానికృతం జరిగిన కథ అన్నమాట ఇది. ఈ వసుపదుణ్ణి నీ భావమరిదిగా స్వీకరించు, నా కుమారుణ్ణి నీ రాజ్యానికి సేనాధిపతిని చేసుకో. ఈ నా కూతుర్ని పుట్టి పుట్టగానే నవయౌవనంతో పుట్టిన ఈమెని నీ వివాహం చేసుకుని భార్యని చేసుకో అని గిరికని వసురాజుకు భార్యగా ఇచ్చి తన కొడుకుని సేనాధిపతిగా చేసుకోమన్నది. ఆయన అలాగే చేసుకున్నాడు. గిరికంటే నీకు చాలా అభిమానం, పరమ పతివ్రత. ఈ గిరికని ఎంత ప్రేమగా చూసేవాడంటే కాలు తీసి కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. ఆమె మీద ప్రేమ మీద మధ్య మధ్యలో ప్రజాపరిపాలన కూడా కొంచెం మర్చిపోయేవట. కొత్త పెళ్లి కొడుకులు ఆ మాత్రం భార్యను ప్రేమగా చూసుకోవడం ధర్మంలేండి. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రేమ ఉంటే అప్పుడు చూడాలి. కానీ రాజుగారు ఎల్లప్పుడూ ఒక రకంగా ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ధర్మబద్ధమైన కామం కలిగిన వాడు. ఇలా ఉండగా పితృదేవతలకి తద్దినం పెట్టాల్సి వచ్చింది. తద్దినానికి మంచి ఆహారం, శుచి అయినటువంటి ఆమిషం తేవడానికి అడవికి వెళ్ళాడు ఈయన. విమానం ఎక్కి అడవికి వెళ్ళి శ్రాద్ధం పెట్టడానికి, ఆహారం తేవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కూడా భార్య మీదే ఈయనకి విపరీతమైన ప్రేమ ఉండడం వల్ల ఆ మహాత్మునికి రేతఃపాతం అయ్యింది. అమోఘ రేతస్కుడైన ఈ రేతస్సు వ్యర్థం కాకూడదనుకుని ఒక ఆకులో దొన్నెగా తయారు చేసి అందులో పట్టి దానిని పెంపుడు డేగ మెడకి కట్టి, ఓ డేగ దీనిని ఋతుమతి అయిన నా భార్య గిరికకియ్యి, ఆవిడ దీనిని ధరించి గర్భం ధరిస్తుంది, ఇది వ్యర్థం కాకూడదన్నాడు. ఈ డేగ ఈయన మాటలు అర్థం చేసుకునేది. అందుకే ఈ ఇతని యొక్క రేతస్సుని మెడలో కట్టుకున్న దానిని తీసుకుని ఎగురుకుంటూ గిరికి దగ్గరికి బయలుదేరింది. ఈ లోపేం జరిగింది, ఇంకో డేగ ఆకాశంలో ఎగురుతున్నది ఈ డేగను చూసింది. ఆ డేగ ఈ మెడలో ఉన్న రేతస్సు ఈ దొన్నే చూచి ఇదేదో మాంసం అనుకుని దీనితో యుద్ధానికి వచ్చింది. ఈ రెండింటికి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అవతల డేగ యొక్క తన్నుల వల్ల ఈ దొన్నె ఆకే కదా చిరిగిపోయి అందులో ఉన్న రేతస్సు అక్కడున్న యమునా నదిలో పడిపోయింది. ఆ యమునా నదిలో
ఓ చేప ఉంది. ఆ చేప ఈ పడిన రేతస్సుని మింగింది, గర్భం ధరించింది. ఈలోపు ఆ ఒడ్డు మీద యమునా నదీ తీరంలో ఒక పల్లెరాజు బెస్తవాడు ఒక ఆయన ఉన్నాడు. మొత్తం బెస్తవాళ్ళకి రాజు, యమునా నదికి పాట పాడుకున్న అధిపతి అన్నమాట. ఆయన పేరు దాసరాజు. ఆయన బెస్తవాళ్లతో కలిసి యమునా నదిలో చేపల వేటకు వచ్చాడు. వలలో ఈ పెద్ద ఆడచేప పడింది. ఇంత చేప ఇంతవరకు ఎప్పుడూ మన వలలో పడలేదు, యమునా నదిలో ఇంత చేప ఉన్నదా, ఒరే దీన్ని కోసి మంచి పులుసు వండండి రా అన్నాడు ఆయన. వాళ్ళు దాని పొట్ట చీల్చారు. ఆ కడుపులో ఒక అందమైన అమ్మాయి అబ్బాయి ఉన్నారట. రాజుగారికి మతిపోయింది, చేప కడుపులో ఎవర్రా వీళ్ళని తీస్తే వాడు బతికే ఉన్నారు. కారణజన్ములు గనక ఆరోగ్యంగా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు. అందులో అమ్మాయి శరీరం నుంచి చేపల కంపు వచ్చేదట, చేప కడుపులోంచి వచ్చింది కదా, అందుకని ఆవిడికి మత్స్యగంధి అని పేరెట్టారు. మరో పేరు సత్యవతి అని కూడా పెట్టాడు ఆయన. దాసిరాజు ఈ కూతుర్ని పెంచుకున్నాడు. ఈ రెండో వాడి కొడుకుని మత్స్యరాజు అని పేరు పెట్టి అతన్ని కూడా పెంచి పెద్ద చేశాడు. ఆ మత్స్యరాజే మత్స్యదేశాన్ని స్థాపించినవాడు. విరాటరాజు గారి మత్స్యదేశ స్థాపకుడు ఈ మత్స్యరాజు అన్నమాట. ఈ విధంగా మత్స్యరాజు మత్స్యస్థాపన చేశాడు మత్స్యదేశాన్ని. మత్స్యగంధిని మాత్రం ఈయనే పెంచాడు. దాసరాజు ఆ కూతుర్ని పెంచి, అమ్మాయి నువ్వు అందరిలాంటి దానివి కాదు, పరమ సౌందర్యవతివి, నువ్వు ఇంట్లో ఉండి నాకేమన్నా సేవ చేస్తావా లేక అరణ్యాలలో ఉన్నటువంటి ఋషులకి సేవ చేస్తావా అని అడిగితే, లేదు, మొదటి నుంచి నాకు నువ్వంటే అభిమానం, కన్న తండ్రి అంటే ప్రేమ, నేను నీకే సేవ చేస్తాను. నువ్వేమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నానా కష్టాలు పడుతున్నావు, యమునా నదిలో పడవల మీద ఎక్కి యువతల నుంచి అవతలకి జనాన్ని దాటించే భారం ఎక్కువగా నువ్వే మోస్తున్నావు, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నీ బదులుగా ఆ పని నేను చేస్తాను అన్నది. ఆయన కూడా ఒప్పుకున్నాడు. దాసిరాజు గారు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన పడవలలో ఒక పడవని ఈ సత్యవతి తాను స్వయంగా నిర్వహించేది. ఆ కాలంలో ఇంత ఎక్కువగా వంతులు ఉండేవి కాదు కదా, అందువల్ల యమునా నదిని ఎవరన్నా దాటాలనుకుంటే పడవలో ఎక్కేవారు. ఈ పడవలో ఎక్కించుకుని వీళ్ళని యువతల నుంచి అవతలకి దాటించేవారు, వాళ్ళకి తోచిన దక్షిణ ఇచ్చేవారు. ఎవరైనా ఇవ్వకపోతే కూడా పెద్దగా అడిగేవారు కదట. ఆ రోజులో డబ్బు మీద ఆశ తక్కువ, ప్రజాసేవ చెయ్యాలి, యమునా నదిని దాటించాలి, దానికి మన పడవలు ఉపయోగపడుతున్నాయి అనుకునేవారు. ఈ పడవలని నడపడంలో ఇతరులను అటునుంచి ఇటు దాటించడానికి సత్యవతి తండ్రికి సహాయం చేసేది. ఒకనాడు వశిష్ఠ మహర్షి యొక్క కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు. అందుకే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం అంటున్నాం మనం. వశిష్ఠుడికి నూరుగురు కొడుకులు, అందులో పెద్ద ఆయన శక్తి, శక్తి కొడుకు పరాశరుడు. ఆ పరాశరుడు తరచుగా తీర్థయాత్రలు చేసేవాడు. అది కూడా ఆయనకి ఎంత మహిమ ఉన్నా కాలినడకనే తిరిగేవాడు. పాదయాత్ర మీద తీర్థయాత్రలకు వెళ్లేవాడికి మహాపుణ్యం వస్తుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా వార్ధక్యంలో శరీరాన్ని చులగ్గా ఉంచుకోవాలంటే కాలినడకన వెళ్ళాలి. అలా పాదయాత్ర మీద తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు ఆయన. ఎక్కడికి? దాసిరాజు ఉన్నటువంటి పల్లెకి. యమునా నదిని దాటాలి అనుకున్నాడు. ఆయన మహామహిమతో యువతల చవతలకు వెళ్ళగలడు, కానీ మహిమను ఉపయోగించకుండా పడవ ఎక్కి సామాన్య జనుల వలె తాను కూడా నదిని దాటాలనుకున్నట్ట. సరిగ్గా ఆ సమయానికి దాసిరాజు గారు తన గుడిసెలో భోజనం చేస్తున్నాడు. పడవలో సత్యవతి ఉన్నది, ఆమె పడవను నడుపుతోంది, జనాన్ని ఈవలి ఒడ్డు నుండి ఆవలి ఒడ్డుకు తీసుకెడుతోంది. వెంటనే పరాశరుడు, అమ్మాయి నన్ను అవతల ఒడ్డుకు చేర్చు అన్నాడు. ఆవిడ ఊ అన్నది ఈయన పడవెక్కాడు. ఆ సమయంలో ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఆయన నిజం చెప్పాలంటే అంత జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఆ కాలంలో మరొకడు లేడట. అంత నిష్ఠాగరిష్ఠుడు ఆయన. దైవ ప్రేరణ వల్ల చేపల కంపుతో పొలుసు కంపుతో ఉన్న ఈ మత్స్యగంధిని సత్యవతిని చూడగానే ఆయనకు కూడా కామం కలిగింది. వెంటనే ఆయన గత మద మత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడున్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువృతుడయి తీర్థయాత్ర చనువాడు పరాశరుడల్ మునీంద్రుడు. పరాశరుడల్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింగనియే అయ్యమునా నదియోడరే ఉనల్. ఇక్కడ ఆయన గొప్పతనాన్ని చెప్పారు. అంతటి గొప్పవాడు ఎలా కాముకుడయ్యాడో చెప్పారు ఈ పద్యంలో.
గత మద మత్సరుండు, ఆయనకి మదం లేదు, మాత్సర్యం లేదు, యౌవన మదము లేదు, స్త్రీ మదము లేదు, అహంకారము లేదు. అసలు ఇతరులను చూచి మాట వరసకు కూడా వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిని చూచి మాత్సర్యం పొందడు. వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అయిపోతున్నారు, ఏ ఛానల్లో చూసినా వాళ్లే కనపడుతున్నారు, నేను కనపట్టలేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఆయనకి లేవు. అసలు మాట వరసకు కూడా మాత్సర్యం లేదు. త్రిజగద్వినుతుండు, భూలోకంలో, పాతాళలోకంలో, స్వర్గలోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన కీర్తి ఆ రోజులలో చాటబడేది. మూడు లోకాలలో ప్రసిద్ధికెక్కినవాడు ఆయన. వశిష్ఠుని మనువడు, శక్తి కొడుకు, అఘనాశన ఘోర తపోధనుండు, మహాతపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు, పాపములను నాశనము చేసుకుని మహాపుణ్యము మహిమ పొందే తపస్సు చేసినవాడు, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసినవాడు. అలాంటి పరాశర మునుడు ముని ఆ స్త్రీని చూచి పరమ సంతోషం పొందేసి, సుందరీమణి, ఇంతకు పూర్వం ఎంతోమంది స్త్రీలను మా తాతగారు నా కోసం వివాహం కోసం నాకు చూపించాడు, ఒక్కరిని వరించమన్నాడు. నేను బ్రహ్మచర్య నియమనిష్టలతో యాత్రలు చేస్తాను, తపస్సు చేస్తాను, కళ్యాణం చేసుకోను, సంసారంలో ప్రవేశించనన్నాను. కానీ నీ సౌందర్యం నన్ను ఆకర్షించింది, దీని వెనకాతల బ్రహ్మదేవుడి సంకల్పం ఏదో ఉన్నది, నన్ను వరించు అనగానే ఆవిడంది, ఏమండి నేను కన్యామణిని కదా, మా నాన్నగారు ఈ విషయం తెలిస్తే, అయ్యో మా అమ్మాయి నాకు చెప్పకుండా ఎవరినో వివాహం చేసుకుంది అనే విషయం తెలిస్తే ఏమైపోతాడంటే, నువ్వు నన్ను వరించినా నీ తండ్రి నిన్ను కోపగించి శపించకుండా తిట్టకుండా ఉండేటట్టుగా వరమిస్తాను, నువ్వు కన్యగానే ఉంటావు, నన్ను వరించినా నీవు కన్యగానే ఉంటావు, అది నీకు నా వరం అన్నాడు. మీరు అన్నది నిజమే అనుకోండి, మరి నా ఒళ్ళంతా చేపల కంపు చిచ్చి చేపల కంపుతో ఉన్న నాలాంటి జుగుప్సాకరమైన శరీరము కలిగిన స్త్రీని మీలాంటి మహానుభావులు వరిస్తారా అంది. వసి వెరిదానా, నన్ను చేపట్టాక ఇంకా నీ శరీరం నుంచి చేపల కంపు ఎక్కడొస్తుంది, పాప ఇక చేప నీ శరీరం నుంచి దుర్వాసన వెదజల్లదు, ఇదిగో చూసుకో 8 మైళ్ళు నీ శరీరము నుంచి సువాసన వచ్చే వరం ఇస్తున్నానని ఆవిడ శరీరాన్ని అలా తాకాడో లేదో ఆవిడ శరీరం నుంచి మంచి గంధం, అద్భుతమైన పరిమళం 8 మైళ్ళు వ్యాపించడం మొదలెట్టిందిట. యోజనమంటే 8 మైళ్ళు, యోజనము ఆమె శరీరము నుంచి గంధం వచ్చింది గనక యోజన గంధి అన్నారు ఆవిడ. అంతటి మహాత్ముడు, ఆవిడ శరీరం నుంచి చేపల కంపు పోయింది 1 యోజనం దూరం, ఆమె శరీరము నుంచి అత్యంత పరిమళం వ్యాపించడం మొదలుపెట్టింది. అంటే ఆవిడికి కన్యాత్వం చెడకుండా వరమిచ్చాడు, తండ్రి ఆమెను ధిక్కరించకుండా వరమిచ్చాడు, శరీరంలో ఉన్న చేపల పులుసు కంపు పోగొట్టి సువాసన ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంది ఆవిడ, నీ వల్ల నాకు కుమారుడు పుడితేనో అంటే, ఆ కుమారుడు పుడతాడు, లోకశ్రేయస్సుని ఇస్తాడు, కుమారుడు పుట్టినప్పటికీ కూడా నీకు కన్యాత్వం ఉంటుంది, నీకు మహాపురుషుడితో వివాహం అవుతుంది అన్నాడు ఆయన. సరేననుకోండి, ఇది పట్టపగలు కదా అంది ఆవిడ. ఆవిడ అంత తేలికేం లొంగలేదు, ఎంత మహానుభావుడు అడిగినప్పటికీ. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నా మహామహిమకి ఇది పగలేమిటి, చూడు చీకటిగా మారుస్తున్నాను అని యమునా నది తీరమంతా కృత్రిమమైన మంచు చీకటి వచ్చేలా చేశాడు. మంచు కురిసింది, చీకటి అయిపోయింది, పట్టపగలల్లా రాత్రిగా మార్చాడు. ఈ విధంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. అది కూడా అత్యద్భుతమైన గాంధర్వము అనే విధితో వివాహం చేసుకున్నాడు. పరాశరేణ సంయుక్త సద్యో గర్భం సుషావస జజ్ఞేచ యమునా ద్వీపే పారాశర్యః సవీర్యవాన్. పరాశరుడి యొక్క సంయుక్తత్వం వల్ల, ఆయన సంపర్కం వల్ల తక్షణం గర్భం ధరించింది ఆవిడ. యమునా నది యొక్క ద్వీపం మీద ఒక మహాపురుషుణ్ణి కన్నది. ఆయన ఎటువంటి వాడు, నల్లగా ఉన్నాడు, కృష్ణవర్ణంలో ఉన్నటువంటి కుమారుణ్ణి కన్నది. అందుకే అతనికి కృష్ణ అని పేరు వచ్చింది. ద్వీపములో పుట్టాడుగా యమునా ద్వీపంలో, అందుకని ద్వైపాయనుడు. కృష్ణవర్ణములో ఉన్నటువంటి ద్వైపాయనుడు గనక వెరసి కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు. ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీలమయి కృష్ణద్వైపాయనుడన బరగి వచశ్రీయుతుడు తపంబునంద చిత్తము నిలిపెన్. ఆ యమునా నది ద్వీపంలో ఉత్తమోత్తముడు విష్ణుమూర్తి యొక్క అంశ కృష్ణుడు అనే పేరుతో ద్వీపములో పుట్టడం వల్ల ద్వైపాయనుడిగా, వెరసి కృష్ణద్వైపాయనుడిగా ఒక మహాత్ముడు పుట్టుకొచ్చాడు. ఆయన వాక్కుని కూడా అదుపులో పెట్టాడు.
వాక్కనే సంపద కలిగిన వాడు, మహాపండితుడు, పుట్టుకతోటి వేదాలని గ్రహించినవాడు, పుట్టుకతో ఉపనయనమైన వాడు, పుట్టుకతో నల్ల జింక చర్మంతో వచ్చాడు ఆ మహాత్ముడే వేదవ్యాస మహర్షి, వ్యాసుడు. ఆ వేదవ్యాస మహర్షి ఆనాడు అలా పుట్టుకొచ్చాడు. అది ఆషాఢమాసం పూర్ణిమ అవ్వడం వల్ల ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా, వ్యాసుని యొక్క జన్మ దివసంగా ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కింది. ఆయన మనందరికీ గురువు గనక ఆ రోజున గురు పూజోత్సవం చేయడం మొదలుపెట్టాం. ఆయన ఇన్ని పురాణాలు ఇచ్చాడు, భారతం ఇచ్చాడు, వేదాలను విభాగించాడు ఆయన. అందువల్లే ఆయనని మనందరం శాశ్వత గురువుగా పెట్టుకున్నాం. వాళ్ళు వీళ్ళుని కాసమా, ప్రతి వ్యక్తి వ్యాసుడంటే ఆయన మా గురువు అనవలసిందే. వ్యాసో నారాయణో హరి, ఆదిశంకరాచార్యులు వారు కూడా వ్యాసుడు మా గురువు గారని చెప్పుకున్నాడు. దాన్ని బట్టి ఆలోచించండి, శంకరాచార్యులు వారు మండనమిశ్రుడి దగ్గరికి వెళ్లే సమయానికి లోపల వ్యాసుడు జైమిని భోక్తగా ఉన్నారట. అసలు ఆ మండనమిశ్రుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. వ్యాసుణ్ణి జైమిని తద్దినంలో భోక్తలుగా పిలవగలిగాడంటే కారణ జన్ములు వాళ్ళంతా. విశ్వాస వేదాన్ యస్మాత్ సతస్మాత్ వ్యాస ఇతి స్మృత. ఆయన వేదాలు కలగాపులగంగా ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి ఈ వేదములన్నీ అస్తవ్యస్తంగా కలిసిపోయి ఉన్నాయి, ఇలా ఉంటే చదవడం కష్టం, పండితులే చదవలేరంటే ఇక సామాన్యులు అసలు చదవలేరని ఆ వేదాలని క్రమ పద్ధతిలో విభాగించాడు. అందుకని వేదములను విభజించటం వల్ల వేదవ్యాసుడయ్యాడు. తస్మాత్ వ్యాస ఇతి స్మృత, అప్పటి నుంచి వ్యాసుడయ్యాడు. అంతపూర్వం వేదాలు చాలా ఇష్టం వచ్చినట్టుగా అస్తవ్యస్తంగా కలిసి ఉండేవిట. ఓ బస్తా బియ్యంలో కందిపప్పు, పెసరపప్పు, ఉప్పు, గిప్పు, బియ్యం కలిపి అక్కడ పెడితే దాన్ని ఏం తింటా, కిచిడి తినగలిగే మహానుభావులు తింటారు. దాన్ని విడదీయండి అంటే అది ఇంకా కష్టం తెలుసా, బియ్యం వేరు చేయాలి, అవి కూడా మంచి బియ్యమో ప్లాస్టిక్ బియ్యమో చూసుకోవాలి, అందులో మళ్ళీనేమో కందిపప్పు వేరు చేయాలి, ఆ పెసరపప్పు వేరు చేయాలి, ఇవన్నీ వేరు చేయడం చాలా కష్టం. ఒక బస్తాలో ఉన్నటువంటి అపరములే కలిసిపోతే వేరు చేయాలంటే కష్టం అనుకుంటే ఇంకా అపూర్వమైన మంత్రస్వరూపాలు అంత తేలికగా కొరుకుడు పడని వేదములను విభజించాలంటే అది ఇక సామాన్యుడి వల్ల కాదు బాబు అన్నారు. అటువంటి మహత్తర కార్యం ఈ సృష్టిలో ఒక్కే ఒక్కడు చేశాడు, ఆ ఒక్కడే మన వేదవ్యాసుడు. అందుకని ఆయన అపార గురువు, అపూర్వ గురువు, సమర్థ సద్గురు అని పిలువబడ్డాడు. నేనండం కాదు, కవికుల గురువు కాళిదాస్ ఏమన్నాడు తెలిసినా, అసలు ఎవరండి ఈ వేదాల జోలికి వెళ్ళగలిగేవాడు, ఆ చిక్కుముడులతో ఉండేవవి, అటువంటి వాటిని విభజించడం ఎంత కష్టం. అసలు విభజించిన వేదాలు చదవడానికే రోజులు సరిపోవటం లేదు మనకి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏకధాటిగా అదే లోకంగా చదివిన వాడికి కూడా వేదాలు ఎప్పటికీ పూర్తిగా రావట. అటువంటిది ఆ వేదాలను విభజించడానికి ఎంత శ్రమ పడాలండి. ఆయన మహాత్ముడు కాబట్టి ఆ పని చేయగలిగాడు. వ్యాసుడు చేసిన పని లాంటి పని ఈ భూమండలంలో మానవ మాత్రుడు చేయలేడు. ఎందుకంటే ఆయన విభజించిన వేదములను చదవడానికి, ఒక్కొక్క వేదం పూర్తిగా చదవడానికి 10 ఏళ్ళు పడుతుంది. మహాపండితుడికి 10 ఏళ్ళు పడుతుంది అంటే 4 వేదాలు సంపూర్ణంగా వ్యాఖ్యానంతో చదవాలంటే 40 ఏళ్ళు. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత మహాభారతం, ఆ తర్వాత 18 పురాణాలు, ఆ 18 ఉపపురాణాలు. మనలాంటి వాళ్ళ జీవితాలు సరిపోతాయా? ఏమో నాకైతే నా జీవితం సరిపోతుంది అనిపించడంలా. కొన్ని పురాణాలు చెప్పడానికే తల ప్రాణం తొక్కొస్తోంది. అటువంటిది మొత్తం అంతా వివరంగా చెప్పాలంటే చదవడానికి సమయం చాలదు, పూర్తిగా వివరం చెప్పడానికి సరిపోదు. అధమ పక్షం 180 ఏళ్ళు కావాలి అని భవిష్య పురాణంలో ఆయనే చెప్పాడు. 180 ఏళ్ళు కూర్చుంటే నేను రాసిన మొత్తం గ్రంథాలన్నీ చాలా వరకు అర్థం చేసుకుని ప్రజలు వ్యాఖ్యానం చేయగలరు. కలియుగంలో 180 ఏళ్ళు ఆయు ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు కనుక నా మొత్తం సాహిత్యాన్ని పూర్తిగా చదివి లోకంలో వ్యాపింపచేసేవాళ్ళు ఇంచుమించుగా ఉండరన్నాడు. నేనల్లా వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. దాన్ని బట్టి వ్యాసుని యొక్క గొప్పతనం తెలుస్తోంది. అటువంటిది ఆయన రాశాడు. ఆ రాయడంలో కూడా ఎంతకాలం తీసుకున్నాడు, కేవలం 1 దశాబ్ద కాలంలో ఇంత మహత్తరమైన ఘనత సాధించాడు. సాధించాడంటే అందుకే ఆయన విష్ణువు అన్నారు. అలా కూర్చుంటే శ్లోకాలు 100,000 శ్లోకాలు వెళ్ళిపోయేవిటి ఆయనకి. 18 రోజుల్లో 100,000 శ్లోకాలు భారతం రాశాడు, 7 రోజుల్లో భాగవతం రాశాడు. అలా రోజుల్లోనే రాయడం వల్ల ఏమైపోయింది ఆయనకి, 18 పురాణాలకి 18 ఏళ్ళు పట్టింది. పెద్ద కష్టం ఉందండి. 18 సప్తాహాలు, 18 ఉపపురాణాలకి 18 సప్తాహాలు, మహాభారతానికి 18 రోజులు. అంటే ఆయన ఇంత చేసి గట్టిగా 1 ఏడాది లోపు కూర్చుంటే అయిపోతాయి అన్నమాట ఇవి. కాకపోతే అప్పుడప్పుడు రాయడం వల్ల మొత్తం మీద తన జీవితంలో 1 దశాబ్ద కాలంలో వీటిని పూర్తి చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు రాసిన దాన్ని చదవడానికే సమయం సరిపోకపోయినా మనందరం అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుని ఎంతో కొంత చదివి ఆయన్ని పూజిస్తే ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. ఆ సమర్థ సద్గురువు అయిన వేదవ్యాసుని కటాక్షంతో మానవులు సంసారమనే సముద్రం తరిస్తారు అని వైశంపాయనుడు చెప్పి ఆ మహాత్ముడు పుట్టగానే పరాశరుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లింది, నాయన నువ్వు నా దగ్గరుండి నన్ను మీ తాతగారిని ఉద్ధరించకూడదా అంటే, లేదమ్మా తపంబునంద చిత్తము నిలిపిన అన్నారు. పుట్టి పుట్టడంతో తపస్సు మీదే హృదయం నిలబెట్టిన వాడు ఆయన. అందువల్ల నేను ఈ సంసారంలో ఉండలేను, నేను హిమాలయాలకి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేస్తాను, కొంతకాలం కురుక్షేత్రంలో, కొంతకాలం యమునా నదీ తీరంలో, మరి కొంతకాలం గంగా తీరంలో, కొంతకాలం బదరీవనం దగ్గరున్న సరస్వతీ తీరంలో నేను తపస్సు చెయ్యాలి అని సంకల్పించాను. ఇక నువ్వు అడగచ్చు, కన్న తల్లి రుణం తీర్చుకోకుండా తపస్సుకు వెళ్ళడం దోషం కదా అని. నీకు ఆ బెంగ కూడా అక్కర్లా, ఎంత తపస్సులో ఉన్నా, ఏ నిష్ఠలో ఉన్నా, జపంలో ఉన్నా, యజ్ఞంలో ఉన్నా, నువ్వు అలా తలుచుకో, తక్షణం నీ దగ్గర ప్రత్యక్షమవుతాను. వ్యాస లేక కృష్ణ అని నువ్వు తలుచుకున్న ఆ క్షణమే నేను నీ దగ్గర ప్రత్యక్షమై నీవు ఏం పని చెబితే ఆ పని చేసి పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాను, ఈ విధంగా మాతృణం తీర్చుకుంటానన్నట్టు. ఇంకంతకంటే తల్లికి కావలసిందేముంది? రోజు అమ్మ ఎదురుగుండా కూర్చుని అమ్మని తండేవాడి కంటే, అన్నం పెట్టకుండా ఏడిపించేవాడి కంటే, పిలిచిన వెంటనే వచ్చి తల్లిదండ్రుల రుణం తీర్చుకునే కొడుకు పట్టడం ఒక మహాయోగం. ఆవిడ కూడా కారణజన్మురాలు గనక ఆవిడకి అటువంటి మహత్తరమైన శక్తి వచ్చింది. దానికి ఒక కారణం ఉంది. పూర్వం దుర్వాసుడు తన తపస్సుని పాడు చేస్తున్న అద్రిక అనే ఒక అప్సరకి శాపం పెట్టాడు. దుర్వాసుడు తపస్సు చేస్తున్నాడు, ఇంతలో ఇంద్రుడు పంపగా దుర్వాసుడి తపస్సు పాడు చేయడానికి అద్రిక అని పేరు కలిగిన ఒక అప్సరస వచ్చింది, నృత్యం చేసింది. నృత్యం చేసినా దుర్వాసుడు కదలలేదు. దాంతో ఆవిడ తన చీర చెంగు పెట్టి ఇలా మొహం మీద కొట్టిందిట. చీర చెంగు తగిలితే ఏమైనా ఆయన కాముకుడు అవుతాడేమో, తపస్సు పాడు చేస్తాడేమో అనుకుని చెంగుతో మొహం మీద చెంగును కొట్టింది. ఆయన అలా లొంగడం, అందుకని ఒళ్ళు మండిపోయింది. విశ్వామిత్రుడిలాగా ఒక్కసారి కూడా ఆయన స్త్రీలకు లొంగలేదు. కానీ కోపిష్టి అవడం వల్ల ఏం చేశాడు? దౌర్భాగ్యాలా, నేను తపస్సు చేసుకుంటూ అంటే చీర చెంగు పెట్టి మొహం మీద కొడతావా, నువ్వు చేపవైపో అన్నాడు. వెంటనే ఆవిడ కంగారు పడి, అయ్యా నేను నిజంగా కావాలని పని చేయలేదు, ఇంద్రుడి ఆజ్ఞని పరిపాలించడం మా అప్సరసల యొక్క కర్తవ్యం, ఇంద్రుడు నీ తపోభంగానికి పంపాడు, ఆయన బానే ఉన్నాడు, నువ్వు బానే ఉన్నావు, మధ్యలో నేను ఫ్రస్ట్రాలనయ్యా, నన్ను క్షమించమంటే, అయితే ఓ పని చేద్దాం, నువ్వు యమునా నదిలో చేపగా అవుతావు, ఆ సమయంలో ఉపరిచర వసువు యొక్క రేతస్సు ఆ యమునా నదిలో పడుతుంది, దానిని నువ్వు మింగేయి. బ్రహ్మదేవుడి దగ్గర ఇద్దరు దూతలుంటారు, ధాత విధాత అని, వాళ్ల అంశలు ఆ రేతస్సులో ప్రవేశిస్తాయి, వాటిని నువ్వు మింగి ఇద్దరు పిల్లల్ని కంటావు, పిల్లల్ని కనగానే నీకు శాప విముక్తయి, అప్సరసు అయిపోతావు. ఆ పిల్లలిద్దరూ ధాత విధాత అని పిలువబడే బ్రహ్మదేవుని యొక్క అనుచరులు వాళ్ళు. వాళ్లలో ఒకడెప్పుడు చిక్కులు పెడతాడు, మనం ఏ పనులు చేసినా ముందు ఆ పనులు విఘ్నం కలగజేస్తాట. ఒక ఆయన ఉపన్యాసం మొదలెట్టాడు అనుకోండి, ఎవడో ఒక ఛానల్ ద్వారా ముందు కాస్త గందరగోళం చేయిస్తాడు, వెంటనే రెండోవాడు విధాత ఏం చేస్తాడు, ఆ గందరగోళం నుంచి బయటపారేస్తాడు. ఈ ఇద్దరే కాశీలో మకాం పెట్టి మనలాంటి వాళ్ళని కాశీలో ఉండకుండా ఉండడానికి ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తారు తెలిసిన. ఆ విషయం కాశీఖండంలో కూడా ఉంటుంది. ఆ ధాత విధాతల యొక్క అంశతోటి ఈ మత్స్యరాజు గారికి, ఇందాక నేను చెప్పానుగా మీకు చేప కడుపులోంచి ఒక ఆయన మగ ఆయన, రెండావిడ సత్యవతి పుట్టింది, ఆ మగవాడు మత్స్యరాజు, ఈ రెండావిడ మత్స్యగంధి, వీళ్ళు పుట్టారు. వీళ్ళ పని మొదటివాడు చిక్కులు పెట్టేవాడు, ఆ అంశతోటి మత్స్యరాజు పుట్టాడు. చిక్కులను విడదీసేటటువంటి రెండో విధాత యొక్క అంశతోటి మత్స్యగంధి పుట్టింది. అందుకే మత్స్యగంధి వల్ల మహాభారత వంశంలో ఉన్న చిక్కులు తొలగాయి, ఆ కారణ జన్మురాలు. అందుకే ఆవిడ కూడా వ్యాసుడు వంటి వాడు పుట్టాడు, లేకపోతే సామాన్యులకైతే అటువంటి కొడుకులు పుడతారండి, ఎంత తపస్సు! ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో ఏదో సుకృతం లేకపోతే ఇటువంటి మహానుభావులైన కొడుకులు పుట్టరు. ఇప్పుడు వేదవ్యాసుడు తల్లికి అలాగ నమస్కరించి వరమిచ్చి నువ్వు తలుచుకుంటే వస్తానని అదృశ్యమైపోయాడు. ఆవిడ తండ్రికి విషయం చెప్పింది, ఆయన కూడా తల సంతోషించాడు, అంతటి మహానుభావుడు మన వంశంలో పుట్టాడే, అయినా నువ్వు కన్యగా ఉన్నావు, అది నాకు మరీ సంతోషం అన్నాడు ఆయన. ఇలా వేదవ్యాస మహర్షి వెళ్ళిపోయాడు. ఇక ఆ కాలంలో చంద్రభగవానుడికి తారవల్ల బుధుడు పుట్టాడు, బుధుడికి పురూరవుడు అనే కొడుకు పుట్టాడు. ఈ పురూరవుడు మహాపరాక్రమవంతుడు. ఒకసారి వశిష్ఠుడి వంటి మహానుభావులైన ఋషులు యజ్ఞం చేయడానికి బంగారపు పళ్ళాలు, సురుక్కు, సురవలు ఇలాంటివన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే అహంకారంతో వాళ్ల సొమ్ములు అపహరించాడు. అసలు ఈ దానం చేయడం తప్ప పుచ్చుకోవడం ఎరగని మహానుభావులు ఆ రోజుల్లో రాజులు. మరి వీడికి ఏం కర్మయోగం వచ్చిందో, పోయే కాలం వచ్చి పురూరవుడు వశిష్ఠుడి వంటి వాళ్ళ యొక్క సువర్ణాన్ని అపహరించాడు. విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు, బ్రాహ్మడి సొమ్ము కంటే విషం మంచిదన్నారు. విషం ఒక్కసారే తంపుతుంది, ఈ సొమ్ము కొంపలు ముంచుతుంది. వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, వీడు చాలా పొరపాటు చేశాడు, ఈ చంద్రుడి మనవడు పురూరవుడు, ఒక్కసారి నచ్చ చెప్పి ఆ ధనాన్ని తిరిగి వశిష్ఠాదులకు ఇప్పించు అని తన మానసపుత్రుడైన సనత్కుమారుడిని పంపాడు. సనత్కుమారుడు పురూరవుడి రాజ్యానికి వెళ్ళి, నాయన పురూరవ, హస్తినాపుర సింహాసనాధీశ్వర, ఒక్కసారి బయటకు వచ్చి మాకు దర్శనమిస్తే నీకు మేము కర్తవ్యం బోధిస్తామంటే, వాడు తలుపు వేసి వాళ్ళ మొహం మీద రక్షక భటుల చేత సింహద్వారం ముయించేసి, మీలాంటి సామాన్య బ్రాహ్మణులు వస్తే ఈ మహారాజు గారు దర్శనమివ్వడు, నీకు దర్శనమివ్వను, పండు అన్నట్ట. వాళ్ళు 2-3 సార్లు తలుపు తట్టారు. మేము సామాన్యులమైనా పర్వాలేదు, బ్రహ్మమానస పుత్రులమైన మమ్మల్ని నువ్వు పనికి మాలిన వాళ్ళని తిట్టినా పర్వాలేదు, అయినా ధర్మబోధ చెయ్యడానికి బ్రహ్మ పంపగా వచ్చాం, మా మాట వింటే బాగుపడతావు, మరొక్కసారి ఆలోచించుకో, తలుపు తీయంటే అహంకరించి నేను తీయను పండన్నాడు. ముష్టెత్తుకునేవాడు ఆ పో అన్నట్టు పైగా. దాంతో ఆయనకు మండింది, నేను ముష్టెత్తుకునేవాడైనా పర్వాలా, కానీ నన్ను ముష్టెత్తుకునేవాడు అని అవమానించావు కదా, దానికి తగిన ఫలితం అనిపిస్తావు. ఊర్వశి అని పేరు కలిగిన అప్సరస యొక్క వల్లో పడి భ్రష్టుడివై వెర్రివాడివై గొడ్డిప్పుకు తిరుగుదువుగా కాని శపించాడు. ఆ శాపం వల్లే పురూరవుడనేవాడు తర్వాత కాలంలో ఊర్వశిని ప్రేమించి, ఊర్వశి వెళ్ళిపోతే దిగంబరంగా ప్రపంచమంతా తిరిగాడు. ఊర్వశి అహా నా ప్రేయసి స్వర్గాదపి గరీయసి అంటూ తిరిగాడు పాప. చివరికి ఎందుకు పరిగి రాకుండా అయిపోయాడు. ఎక్కడో చివరికి ఊర్వశి దొరికింది. ఇక్కడంతే ఆ కథ అంతా చెప్పడు, కానీ దేవీ భాగవతంలో దాన్ని బాగా చెబుతాడు. అక్కడ అవసరం గనక ఆ పురూరవుడు వెర్రివాడై ఉన్మత్తుడై చివరికి తన కొడుకులకి రాజ్యమిచ్చి సన్యసించి కురుక్షేత్రానికి పోయాడు. విప్రుడి యొక్క సొమ్మును అపహరించిన పాపానికి 100 సంవత్సరాలు పిచ్చాళ్ల తిరిగాట. ఆ తర్వాత తపస్సు చేసి మహానుభావులైన వశిష్ఠాదులు కరుణాస్వరూపులు గనక మళ్లీ వాడు కాళ్ల మీద పడగానే వాడి చేత ప్రాయశ్చిత్తం చేయించి వాడిని మొత్తం మీద ఉద్ధరించారు. ఆ పురూరవుడికి నహుషుడు మొదలుకొని కొందరు కొడుకులున్నారు. నహుషుడికి ప్రియంవద అనే భార్య వల్ల 4 కొడుకులు పుట్టారు, యతి, యయాతి, ఆయతి, వియతి అని. అందులో యయాతి అనేవాడు మహాపరాక్రమవంతుడు. అతడు ఈ భూమండలాన్ని హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించాడు ఏకఛత్రాధిపత్యంగా. యయాతి పరిపాలనా కాలంలో భూమండలంలో అక్కడక్కడ చిన్న చిన్న సామంతరాజ్యాలు ఉండేవి. యయాతేమో చక్రవర్తి, ఆ చక్రవర్తి కింద చిన్న చిన్న సామంతరాజులు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్రాలు లేవు, అలాగే ఆ రోజుల్లో కూడా చిన్న రాజ్యాలన్నీ రాష్ట్రాలు అన్నమాట, సామంతరాజులు వాళ్ళు. వీళ్ళందరికీ పైన కేంద్ర ప్రభుత్వం హస్తినాపుర సింహాసనం. దాని మీద ఆ రోజుల్లో యయాతి కూర్చుని అందరినీ అదుపులో పెట్టాడు. ఆ కాలంలో ఈయన సామంతరాజుల్లో వృషపర్వుడు అని ఒక రాక్షసరాజు కూడా ఉన్నాడు. ఈ రాక్షసరాజు గారికి శర్మిష్ఠ అనే ఒక కూతురున్నది. ఈ వృషపర్వుడి కాలంలో దేవతల బాధ వృషపర్వుడికి కలగకుండా శుక్రాచార్యుడు తన మహామహిమతో ఆయన్ని రక్షించేవాడు. శుక్రుడు రాక్షసుల గురువు గనక. మనుజాధిప వృషపర్వుండను దానవపతికి శుక్రుడు ఆచార్యుండై అనిమిష విరోధులకు ప్రియమునరించుచు వివిధ విధ నయోపాయములను. వృషపర్వుడు ధర్మాత్ముడు, గురువు గారిని ఎంతో భక్తితో చూసేవాడు. ఆయన ఎప్పటికప్పుడు గురువు గారి సేవ చేసి ఆయన అనుగ్రహంతో రాక్షసులమైన మేము దేవతల వల్ల ఓడి పారిపోకుండా సుఖంగా ఉండాలి, మమ్మల్ని కాపాడు అని గురువుగారి పాదాలు పట్టుకున్నాడు. ఆయన తన తపశ్శక్తితో దేవతలొచ్చి రాక్షసుల్ని నాశనం చేయకుండా శ్రద్ధగా కాపాడాడు. ఒకసారి ఆ మహానుభావుడి కాలంలో ఓ తమాషా జరిగింది. శుక్రాచార్యుడి దగ్గర చాలా గొప్ప దివ్యశక్తి ఉన్నది, అది మృత సంజీవని అని విద్య. 100 సంవత్సరాల కాలం శివుడి కోసం తపస్సు చేసి చచ్చిన వాణ్ణి బ్రతికించగలిగే విద్యను పొందాడు. మృత సంజీవిని, చచ్చిన వాణిని బ్రతికించే మంత్రం. ఈ మంత్రంతో ఆయన ఏం చేసేవాడు, వృషపర్వుడి దగ్గరున్న రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగితే రాక్షసులు దేవతల చేతిలో చచ్చిపోగానే ఈ మంత్రం చదివి వాళ్ళు బ్రతికించేవాడు. దేవతల్ని బ్రతికించడానికి అప్పటికింకా అమృతం రాలేదు, దాంతో దేవతలంతా సర్వనాశనం అయిపోయేవారు, రాక్షసులు మాత్రం అంతకంతకీ అభివృద్ధి పొందేవారు. దాంతో దేవతలంతా భయపడి ఒకరోజున బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురుదేవ, మనకేమో చావు లేకుండా చేసే అమృతం ఇప్పటి వరకు లభించలేదు. అది ఎప్పటికి లభిస్తుందో శ్రీహరి కటాక్షం ఉంటే తప్ప మనం వాటిని పొందలేం. అది ఎప్పటికి దొరుకుతుందో మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్న కాలంలో రాక్షసులది పై చేయి అవుతోంది. దానికి కల కారణం రాక్షస గురువు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని అనే విద్య ఉండడం. మీ దగ్గర ఆ విద్య లేకపోవడంతో మేము రాక్షసుల చేతిలో చచ్చిపోతున్నాం. రాక్షసులు చచ్చినా మళ్ళీ వాళ్ళ గురువుగారు శుక్రుడి వల్ల బ్రతుకుతున్నారు. ఇలా అయితే కొంతకాలానికి రాక్షసులు తప్ప దేవతలు లేకుండా అయిపోతారు. ఆ మృత సంజీవని అనే విద్యని మనకి ఎవరైనా తెచ్చి పెడితే బావుండు, ఎవరు తెచ్చి పెడతారో మీరు చెప్పండి అనగానే ఆయన నవ్వి, మా కుమారుడు కచుడు చాలా గొప్పవాడు, మంచి యువకుడు, వినయం కలిగిన వాడు, పండితుడు, జ్ఞాని, గురువుల్ని ఎలా పట్టుకోవాలో తెలిసినవాడు, ఇతన్ని పంపుదామనగానే వెంటనే దేవతలంతా బృహస్పతి కొడుకు కచుడు దగ్గరికి వెళ్ళారు. ఓ కచ, నువ్వు ఉత్తముడివి, బుద్ధిమంతుడివి, శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ నీలో ఉన్నాయి, నువ్వు ఏదో రకంగా శుక్రాచార్యుణ్ణి పట్టుకో, ఆయన సేవ చెయ్యి, మృత సంజీవిని అనే విద్యను స్వీకరించు, ఆ విద్య ద్వారా మమ్మల్ని బ్రతికించు, గురువుగారి తర్వాత గురువుగారు లాంటి వాడివి నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. తర్వాత మరొక మాట, మృత సంజీవిని అనే విద్య అంత తేలిగ్గా నీకు శుక్రాచార్యుడు ఇవ్వడం, కానీ నువ్వు పొందడానికి మేము మంచి ఉపాయం చెబుతున్నాం. శుక్రాచార్యుడికి దేవయాని అనే కూతురుంది. ఆ కూతురు చాలా అందగత్తే. ఆమెను ఆకట్టుకునే సౌందర్యం నీ దగ్గర ఉంది. ఆమెను ఆకట్టుకున్నావా ఆ విద్య నీకు తేలిగ్గా వస్తుంది. కూతురంటే ఆయనకి ఇంత ఇష్టం గనక. ఒక్కొక్కప్పుడు గురువుల్ని పట్టుకోవడం కంటే గురువుగారి కుటుంబాన్ని పట్టుకుంటే తొందరగా పనులు అవుతాయి సుమా అని సలహా ఇచ్చి పంపించారు. అంటే భవిష్యత్తు దేవతలకు తెలుసు గనక అలా చెప్పి పంపారు. కచుడు చాలా వినయంగా శుక్రాచార్యుడి పాదాలకు నమస్కరించి, నేను బృహస్పతి కొడుకుని, విద్యాభ్యాసం కోసం వచ్చాను, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీకున్న విద్యను నేర్పండి అనగానే అసలు ఎంత సంస్కారం ఉండే ఆ రోజుల్లో. శుక్రుడికి బృహస్పతికి పచ్చగడ్డేస్తే భగ్గు ఉంటుంది, ఎందుకంటే అది ప్రొఫెషనల్ జలసి అంటారు, వృత్తి విరోధం. మనం ఇప్పుడే చూస్తున్నాం కదా మహాపండితుల మధ్య కూడా వైషమ్యాలు వైరుధ్యాలు. అటువంటిది ఆ రోజుల్లో కూడా నిజానికి శుక్రుడికి గురువుకి ప్రత్యేకమైన విరోధం లేకపోయినా రాక్షస గురువు అయినా దేవతల గురువు అయిన అవడం వల్ల ఉద్యోగం వల్ల వాళ్ళిద్దరికీ తెలియకుండానే వైరుధ్యం వచ్చింది, విరోధం వచ్చింది. అటువంటిది బృహస్పతి గారి కొడుకు కచుడు నీ దగ్గరకు వచ్చి విద్యాభ్యాసం చేద్దామనుకుంటున్నాను అంటే ఇంకొక గురువు అయితే ఏం చేయాలి, ఛీ పో అనాలి కదా. కానీ ఆయన అల్లా, నాయన నిన్ను పూజిస్తే మీ తండ్రి బృహస్పతిని పూజించినట్టే, ఆ మహానుభావుని చూసినట్టుంది అని అర్ఘ్యపద్యాదులు ఇచ్చాట. మహాభారతం మనకి ఇటువంటి సంస్కారం నేర్పుతోంది, ఊరికే కథ వినడం కాదు. ఒక శత్రువు అనుకున్న వాడి కొడుకు వస్తే కూడా ఏదో మాకు వృత్తిరీత్యా కాస్త వైషమ్యం కనబడుతున్న తప్ప మేము మానసికంగా ఒకటే. ఆ మహాత్ముడు పండితుడు, ఆయన కొడుకు వచ్చావు, నీకు అర్ఘ్యపాద్యాలు ఇస్తే మీ నాన్నగారికి ఇచ్చినట్టే ఆయన అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించాడు, కౌగిలించుకున్నాడు, తన శిష్యుడిగా చేర్చుకున్నాడు, తనకు వచ్చిన పాఠాలు చెప్పాడు. ఒక మృత సంజీవిని మాత్రం అంత తెలిగి ఎవడికి ఇవ్వడండి, ఆయన ప్రాణం పోయినా ఆ విద్య మాత్రం ఎవరికి ఇవ్వడం, ఇంకా అన్ని విద్యలు ఇచ్చేవట. కానీ కాలం కలిసి రావడం అంటారు కొన్ని. నిజానికి ఈయన వచ్చింది మృత సంజీవినికి, అయినా ఆ విషయం ఎక్కడా బయటపడకుండా 100కి 100 రూపాయలు భక్తితో గురువుగారి మీద రవ్వంత కూడా వేరే ఉద్దేశం లేకుండా పూజించాడు. కచుడికి సంపూర్ణమైన భక్తి ఉంది. దేవతలు పంపగా వచ్చినా ఆయన మాత్రం శుక్రుణ్ణి సద్గురువుగానే భావించాడు. ఆయన ఏం చెబితే అది చేసేవాడు. గురువుగారికి ఎంత సేవ చేశాడో దేవయానికి కూడా వినయంగా చేతులు కట్టుకుని అంతే సేవ చేసేవాడు. గురువుగారినే కాదు గురువుగారి కుటుంబాన్ని కూడా చూడాలి, అందుకని ఆవిడకి ఇంకా సేవ చేసేవాడు. ఆవిడకి ఈయన రూపం ఆకర్షణ కలిగించింది. ఇంకేముంది, ఈయన పాచికి పారినట్టు అయ్యింది. ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నగారి కోసం ఏం చేసినా అవన్నీ ఇతడు కూడా పెట్టేదిట. ఇతడు కూడా ఎక్కడ హద్దులు దాటకుండా ఇద్దరిని గౌరవించాడు. ఒకరోజున గురువుగారు, నా ఆవులని అడవికి తీసుకెళ్లి మేపడానికి రాక్షసుల్ని పంపుదామా అంటే వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేదు, రాక్షసులు నా శిష్యులే, నేనంటే గౌరవం కలిగిన వాళ్ళే, కానీ ఆవులు కనపడగానే తినేసే దరిద్రపు లక్షణం వాళ్ళకున్నది, గోభక్షణ చేస్తారు వాళ్ళు. నా కర్మగారి గోభక్షణ చేసే వాళ్ళకి గురువుగా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళకి నా మీద అంత భక్తి కనుక. అయినా వాళ్ళని నమ్మి నేను ఈ గోవుల్ని పంపలేను, నువ్వు వెళ్ళి అడవిలో గోవుల్ని మేపు అన్నాడు. దాంతో కచుడు రోజు ఉదయం పూట బయలుదేరి ఆవుల్ని మేపి ఏ మధ్యాహ్నానికి వచ్చి తర్వాత విద్యను నేర్చుకునేవాడు. ఒక రోజున ఈ రాక్షసులు బృహస్పతి కొడుకేమిటి, మన గురువు గారి దగ్గరికి విద్యాభ్యాసానికి రావడం ఏమిటి, దీని వెనకాతలు ఏదో అంతరార్థం ఉంది, ఈ దుర్మార్గుడు మృత సంజీవిని కొట్టేయడానికి వచ్చి ఉంటాడు, అసలు దేవతలంటేనే మనకి బద్ధ విరోధులు, అటువంటిది దేవగురువు కొడుకు ఇక్కడికి రావడం ఏమిటి, ఈయనని మన గురువు గారు శిష్యుడిగా చేర్చుకోవడం ఏమిటి, వీడిని చంపి అవతల పారేద్దామని ఎదురు చూస్తున్నారు అట్లాంటి చాలా కాలం నుంచి. అందుకని ఈయన అడవిలో ఆవులు మేపడానికి వెళ్ళగానే సమయం చూసుకుని వీడిని ఈటలతో పొడిచి కొళ్ళ పొడిచి చంపేసి ఈ శవాన్ని ఒక పెద్ద చెట్టుకి తాళ్ళేసి కట్టారు. శవం కూడా ఎవరికి దొరకకూడదని ఓ చెట్టుకి కట్టేసి మరీ వచ్చేశారట. ఏమో వాడు బతికితే తస్తా, మళ్ళీ మనం తస్తాం, వాడు ఒకవేళ చచ్చినవాడు బ్రతికి నడుచు వస్తాడేమో అనుకుని చచ్చినవాడు శవాన్ని కూడా ఓ పెద్ద వృక్షానికి బోదికి కట్టేసి ఇంటికి పోయారు. సాయంత్రం అయ్యింది. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యే సమయానికల్లా వచ్చేసేవాడు ఆయన, కానీ ఈ పూట రాలేదు. ఇంకా దేవయ్య అని ఈయన వచ్చే సమయానికి తన ఆశ్రమ ద్వారం దగ్గర నిలబడి అలా ఎదురుచూపులు చూసిందిట, కానీ అతను రాలా. అందుకని తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు, మీ శిష్యుడు రాలేదండి అంది. వస్తాళ్ళేమ్మా అంటే మీకేం తెలుస్తుందండి, ఈ సమయానికి రోజు ఆయన వచ్చేవాడు, ఇంత ఆలస్యం ఎప్పుడూ చెయ్యడు. వాడి మయూఖముల్ కలుగువాడపరాంబుధి గృంకే ధేనువుల్ నేడిట వచ్చేకతమ నిష్టమెయిల్ భవదగ్నిహోత్రముల్ పొడిమి వెల్వగా బడియే ప్రొద్దును పోయే కచుండునే నియుల్రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనుందెనో. తీవ్రమైన కిరణములు కలిగిన సూర్యభగవానుడు వేడి తగ్గి క్రమక్రమంగా పశ్చిమ సముద్రంలోకి వెళ్ళిపోయాడు, పడమర దిక్కికి వాలిపోయాడు. ఆవులు కచుడితో పాటు అడవిలోకి వెళ్లిన ఆవులు అతడు లేకుండా ఒంటరిగా వచ్చేసాయి, అంటే వాటి దారిన వాటికి అలవాటైపోయింది, అందుకని ఇంటికి వచ్చేసాయి. నీవు సాయంత్ర సమయంలో అగ్నిహోత్రుణ్ణి పూజిస్తావు, నీ అగ్నిహోత్రములు కూడా నిష్ఠతో వ్రేల్వబడ్డాయి, నీవు అగ్నిహోత్రాల్ని పూజించేశావు. ఈ సమయానికి నీకు సుర్కూసర్వలు సమిధలు ఇవన్నీ నీ శిష్యుడిచ్చేవాడు, వాడు లేకపోయినా నువ్వు మాత్రం నీ యజ్ఞం నువ్వు కానిచ్చావు. సూర్యభగవానుడు పూర్తిగా కుంకాడు. ప్రొద్దు పోవడం అంటే ప్రొద్దు అంటే సూర్యుడు, సూర్యుడు పూర్తిగా సముద్రంలో గడిపోయాడు, చీకటి పడిపోయింది, కచుడు రాలేదు. అడవిలో క్రూర మృగాల వల్ల కానీ లేక రాక్షసుల వల్ల కానీ ఏవైనా ఇబ్బందులు పొందాడేమో, మన రాక్షసులు క్రూరులు కదా, ఏం చేశారో నాన్న ఆలోచించు అనగానే ఆయన, మా అమ్మాయి మరీ ఇంత ఏడుస్తోంది, వాడు రాకపోతే అన్నం తిందేమో అని కూతురు మీద ఉన్న ప్రేమ కొద్దీ కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టి వెంటనే మృత సంజీవని విద్యని పిలిచి, ఓ సంజీవిని, నేను నిన్ను జపించి విడిచిపెడుతున్నాను, అడవిలో చచ్చిపోయి ఉన్న కచుణ్ణి బ్రతికించి కట్లు తెంపి నా దగ్గరకు అప్పగించి వెళ్ళిపో అన్నట్ట. వెంటనే ఆ మృత సంజీవిని ఒక గొప్ప స్త్రీ రూపం ధరించి వెళ్ళి చచ్చిన వాడికి ప్రాణం ఇచ్చి వాడి కట్లు తెంచి గౌరవంగా గురువుగారికి అప్పగించి వెళ్ళిపోయింది. దేవయ్యాన్ని సంతోషించి వాళ్ళ నాన్నగారికి గడ్డం పట్టుకుని, మా డాడీ ఎంత మంచివాడో అని ఈ దాడిని పట్టుకుని ఆయన్ని గౌరవించింది. కూతురు అంటే ఆయనకి ప్రేమ, ఆవిడ ఏ ఉద్దేశంతో అడిగిందో కూడా ఆయనకి అక్కర్లా, మా అమ్మాయి అడిగింది ఏమైనా చెయ్యాలనుకునేవాట. ఇలా కొంతకాలం పాటు మళ్లీ సాగింది. రాక్షసులకు ఒళ్ళు మండిపోయింది. మృత సంజీవిని విద్యతో గురువుగారు నేను బతికించాడా, మేము చంపడం ఆయన బ్రతికించడం, ఎన్నిసార్లు చంపినా ఆయన బ్రతికిస్తాడు, కాబట్టి అసలు వీడిని బ్రతికించకుండా చెయ్యాలి, ఏం చేద్దామని ఆలోచించి ఇంకోసారి ఈయన అడవిలోకి ఆవులు కాచడానికి వెళ్లగానే మీదబడి కొళ్ళబొడి చంపేసి అగ్నిహోత్రంలో కాల్చి బూడిది చేశారట, కట్టెల్లో పెట్టి కాల్చేసారు. ఏకంగా కాల్చేసి ఆ చితాభస్మం అంతా మధ్యంలో కలిపి ఓ పెద్ద పేప తీసుకొచ్చి ఆ పేపలో వారుణి వాహిని పోసి అందులో కలిపేశారు ఈ బూడిదిని. శుక్రాచార్యుడికి ప్రతి శుక్రవారం మద్యం తాగడం అనేది ఆ రోజులో పెద్ద బలహీనత. ఆయన తాగడం మొదలు పెడితే మొత్తం గుంటూరు వాళ్ళంతా కలిసి తాగేది ఆయన ఒక్కటి తాగేగాళ్ళు. అంత శక్తి ఉంది ఆయనకి, తపశ్శక్తి కలిగిన వాడు. తపశ్శక్తి కలిగిన వాడు సీసా తాగుతాడు, సీసము తాగుతాడు. పాపం మనవాళ్ళు సీసాలు ఎత్తగలరు, కానీ మనవాళ్ళు అంటే మీ గురించి కష్టమా, కొంతమంది తాగుబోతులు సీసాలు తాగలరు కానీ సీసం తాగలేరు. శంకరాచార్యులు వారి శిష్యులను అలాగే పరీక్షించాడు ఆయన. కావాలని మా గురువుగారు ఏం చేస్తే చేస్తామన్నారట కొందరు. అప్పుడు ఆయన కావాలని ఒక రోజున కళ్ళు తాగాడు, వాళ్ళు తాగారు, మర్నాడు సీసం కరిగించి తాగాడు. మీరు తాగండి రా అంటే చచ్చిపోతాం గురువుగారు అన్నారట. ఇప్పుడు అర్థమైందా? అది తాగినప్పుడు ఇది తాగలగాలి, లేకపోతే మాట్లాడుకోరుకోవాలి. గురువు గారు చేసిన ప్రతి పనిని మీరు చెయ్యగలిగే శక్తి ఉన్నప్పుడు అనుకరించాలి, కానీ లేకపోతే గురువును అనుకరించడం ప్రమాదం సుమా అని సలహా ఇచ్చాడు ఆయన. అలా ఎప్పుడు కూడా శుక్రాచార్యుడు తాగాడు కదా అని మనం కూడా తాగితే మనం వక్రాచార్యులం అవుతాం. ఇప్పుడు ఈ శుక్రుడు శుభ్రంగా ఆ మద్యం చితాభస్మంతో కూడినటువంటి మద్యం తాగేశాడు. దాంతో ఆయనకి తీవ్రమైన మత్తు వచ్చింది. యథాప్రకారంగా సూర్యాస్తమయం అయ్యింది. మళ్ళీ ఈ అమ్మాయి వచ్చింది, దేవయాని. నాన్నగారు మళ్ళీ కచుడు రాలేదు, రాక్షసులు చంపేసినట్టున్నారు, ఆయన బ్రతికించండి బాబోయ్ అంటే ఈయన మైకల్లో ఉన్నాడు కదా, ఊరుకో అమ్మా నన్ను చంపేస్తున్నావు, వాడు వస్తాడే ఎక్కడికెడతాడు అనేవట. కుదిపి కుదిపి నాలుగైదు బిందులు నీళ్లు నెత్తి మీద పోసి చన్నీళ్లు కొమ్మరించి ఆయనకి మెలకువ తెప్పించింది. అప్పటికి కాస్త స్పృహలోకి వచ్చాడు ఆయన. ఏమి తల్లి ఏడుస్తున్నావంటే, కతుడు రాలేదు నాన్నగారు, మీరేమో తాగిన వైకంలో ఉండిపోయారు, ఆయన్ని బ్రతికించకపోతే నేను బ్రతక నేను చచ్చిపోతాను బాబోయింది. అప్పుడు కుమార్తె కోసం తన దివ్య దృష్టిని మళ్లీ ప్రయోగించాడు ఆయన. భూలోకమంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు. ఆయన స్వర్గంలో వెతికాడు, అక్కడా కనపడలేదు. పాతాళం వెతికాడు, అక్కడా కనపడలేదు. ఇదేమిటిది, ఏ లోకంలోనూ కనపడడం లేదు. అమ్మాయి ఎంత వెతికినా ఈ కచుడు ఏమయ్యాడో కనపడలేదంటే, నాన్నగారు మీ దివ్య దృష్టికి అందనిదంటూ ఉండదు, ఎక్కడున్నాడో వెతకండి అనగానే చివరికి ఆయన ఏం చేశాడు, ఓ దివ్యశక్తి, ఈ ఏడేడు పద్నాలుగు లోకాల్లోనే కాక మరి ఎక్కడైనా సరే కచుడు దాక్కుని ఉంటే వాడు ఎక్కడున్నాడో నాకు చూపించన్నట్ట. అప్పుడు ఆ దివ్యశక్తి నీ గర్భంలోనే ఉన్నాడు అని జరిగింది చెప్పింది. అప్పుడు ఆయనకు మతిపోయి ఇంకా కచుడు మీద ఆశ వదిలేసుకో, ఎందుకంటే దుర్మార్గులు రాక్షసులు మాయదారి నక్కచిత్తులు ఉపయోగించి వాణ్ణి కాల్చి బూడిద చేసి నా కడుపులోకే పంపారు. ఇంకా నా కడుపులో ఉన్నవాణ్ణి నేను బ్రతికించలేను, బ్రతికిస్తే నేను బ్రతకను, నేను చచ్చిపోక తప్పదన్నాడు ఆయన. అప్పుడు ఆవిడేమంది, నాన్న నువ్వు బ్రతకాలి, వాడు బ్రతకాలి, వాడు బ్రతకపోతే నీ కళ్ళ ముందే నేను ఉరి వేసుకుని చచ్చిపోతాను, లేదా నేను కూడా అగ్నిలో పడి చచ్చిపోతాను, నా బూడిదను కూడా పేపాలో సారాలో కలుపుకు తాగేయండి. సారాలో కలిపి మనసారా తాగేయి అనగానే ఆయన, అమ్మ అంత మాట నాకు తల్లి నీకోసమే బతుకుతున్నాను అని వెంటనే మృత సంజీవిని అనే విద్యను ప్రయోగించి కడుపులో ఉన్నవాడిని బ్రతికించాడు. ఈ కడుపులో ప్రాణంతో రూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆయన. కడుపులో ఉండగలిగేంత రూపం ఆయనకు వచ్చింది. వెంటనే గురువు గారు, ఇప్పుడు మీ కడుపులో ఉన్నాను, ఎలాగండి బయటికి రావడం, చచ్చిపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని చంపేలా బయటకు వస్తాను, ఎందుకంటే మీ పొట్ట చీల్చుకుని కానీ నేను బయటికి రాలేను, బయటికి నేను మీ పొట్ట చీల్చుకొచ్చానంటే మీరు చచ్చిపోతారు, గురువుని హత్య చేసిన మహాపాపం ఏ శిష్యుడికి అంటకూడదు, నాకు మీరు జన్మదాత, దైవం, పరబ్రహ్మస్వరూపం అన్నట్ట. అప్పుడు ఆయన, నాయన ఏం చేస్తాం, నువ్వు నా పొట్ట చీల్చుకునే బయటికి రా, బయటకు వచ్చే సమయంలో నువ్వు నా పొట్ట చేర్చడం వల్ల ఎలాగో చచ్చిపోతాను, వెంటనే నన్ను బ్రతికించుకుందువు గాని, అందుకని నీకు మృత సంజీవిని అనే విద్య ఇస్తున్నాను, ఈ విద్యను నేర్చుకో అన్నట్ట. ఇప్పుడు అర్థమైందా, ఇతరుల అసూయ మన అభివృద్ధికి మూల కారణం. పక్కవాడు ఏడుస్తున్నాడండి, మేమంటే పట్టం లేదండి, మమ్మల్ని యాగీ చేస్తున్నారండి అని మీరు బెంగపెట్టుకోకండి, వాడు ఎంత ఏడిస్తే మనకు అంత అభివృద్ధి. నిజం చెప్పాలంటే రాక్షసుల అసూయ లేకపోతే కచుడికి ఎన్ని జన్మలెత్తినా మృత సంజీవిని రాదు. వాళ్ళు చేజేతులారా ఈతనికి ఆ విద్య వచ్చేలా చేశారు. అందువల్ల ఒక్కొక్కప్పుడు పక్కవాడు మనల్ని విరోధించడం కూడా మనకు అభివృద్ధికి మూల కారణం అవుతుంది. నేను నిజంగా అలాగే చేశాను, నీకేమొచ్చు అని చిన్నప్పుడు కొందరు వేళాకోళం చేసినప్పుడల్లా రెచ్చిపోయితే వాడిని, ఎవడైనా నీ ప్రవచనంలో లోపం ఉందంటే ఇంకా విజృంభించేవాడిని. కాబట్టి ఎప్పుడైనా సరే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇతరులు ఏదైనా అన్నా దాన్ని పట్టించుకోకూడదు. వాడు అంటాడండి, వాడు అండం ఉద్దేశం ఏంటో తెలుసు, వీడు పడకూడదామని. ఇప్పుడు పద్మాకర్ గారిని రెండుసార్లు అల్లరి చేస్తే ఇంకీన ఉపన్యాసం చెప్పడు అని కుట్ర పని ఎవడన్నా కావాలని అల్లరి చేస్తే మనం ఆ కుట్రలో ఇరుక్కున్నామంటే నిజంగా మనం వాడి కుట్రకు బలైపోతాం. వాడు ఎంత అల్లరి చేసినా ఇంకా రెచ్చిపోయి చెప్పాలి. వాడు ఉద్దేశం ఏంటంటే నువ్వు పడిపోవాలి, నేనే పైకి రావాలనే ఉద్దేశం. అటువంటి పాపాత్ముడి యొక్క కుతంత్రానికి లొంగకూడదు. అలా లొంగలేదు కాబట్టి కచుడు పైకి వచ్చాడు. రాక్షసులు చంపిన వెంటనే భయపడి పారిపోయాడా? మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ భారతంలో గొప్ప నీతి ఏమిటంటే, కచుడిని చంపారు, ఆయన బతికాడు, బ్రతికిన తర్వాత ఇలా వీళ్ళు చంపేస్తారు ఎందుకు వచ్చిందని భయపడి పారిపోలేదు, ఇంకా ధైర్యంగా ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి విద్య సాధించాడు. ఇప్పుడు ఆ విద్య రాగానే గురువుకి దండం పెట్టి ఆయన అనుజ్ఞ తీసుకుని ఆయన పొట్ట చీల్చుకుని ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి మళ్లీ గురువు గారిని బ్రతికించాడు. అప్పుడు గురువుగారు, ఎంత మంచివాడివిరా, నిజంగా నేను నీకు మీ నాన్నగారికి శత్రువునే కదా, నా వల్ల విద్య రాగానే నన్ను నువ్వు వదిలేసిపోతే నేనేం చేయగలను అనగానే ఎంత మాట, కన్న తండ్రి కంటే మీరే నాకు దైవం, ఎందుకంటే మా తండ్రి ఇచ్చిన విద్యలు ఎన్ని, మీరు నాకు నూతన శరీరం ఇచ్చారు, అటువంటి మీకు ద్రోహం చేస్తే ఎన్ని జన్మలెత్తినా ప్రాయశ్చిత్తం ఉండదు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు శుక్రుడు ఏమన్నాడు తెలుసా, యో బ్రాహ్మణోద్య ప్రభృతీహ కశ్చిత్ మోహాత్సురాం పాస్యతి మందబుద్ధి అపేత ధర్మ బ్రహ్మచైవ సస్యాత్ అస్మిన్ లోకే గర్హిత స్యాత్ పరేచ. బ్రాహ్మడు మొదలుకొని అంటే ఎవడికి మినహాయింపవలేదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ఈరోజు నుంచి మద్యపానము చెయ్యకుండా ఉందురుగాక, నేను మద్యపానాన్ని చెప్పిస్తున్నాను, ఏ మూర్ఖుడైనా మద్యం తాగితే వాడి జ్ఞాపక శక్తి పోతుంది, వాడు మందబుద్ధి అయిపోతాడు, వాడి ధర్మం నశించిపోతుంది, బ్రహ్మహత్యా పాపం వస్తుంది. సుస్పష్టంగా బ్రహ్మహాచైవ సస్యాత్, వాడికి బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక. ఈ లోకంలో కూడా పరువు పోగొట్టుకుంటాడు, చచ్చాక నరకానికి పోతాడు. సకల పుణ్యాలని తొలగించే మద్యపానం జోలికి ఈ రోజు నుంచి ఏ జీవి వెళ్లకుండా ఉండుగాక. దానిని తెలుగులో నన్నయ్య గారు ఎంత అందంగా అనువాదం చేశాడో తెలుసా, వ్యాసుడు రాసిన అద్భుత శ్లోకానికి అంత బాగా అనువాదం చేయటం ఆదికవి నన్నయ్య లాంటి వాళ్ళ వల్లే అవుతుంది. కవిత్రయం కవిత్రయం అన్నారు, భూసురులాదిగా భూసురుల ఆదిగ గల జనులు ఈశ్వర సేవించిరేని ఇది మొదలుగా పాపాసక్తి పతితులగుదురు చేసితి మర్యాద దీని చేకొనుడు జనుల్. జనులారా, నేనొక మర్యాదని అంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేశాను, ఇది శాపం అనుకోండి, నియమం అనుకోండి, చట్టం అనుకోండి, ఈరోజు నుంచి దీన్ని మీరందరూ అమలుపరచండి, ఆచరణలో పెట్టండి. భూసురులు మొదలుకొని ఏ జనుడైనా ఈ మద్యం తాగాడంటే వాడు పాపాత్ముడవుతాడు, పతితుడవుతాడు, ఇహపరాలకి దూరం అయిపోతాడు అని శపించాడు. మహాపుణ్యాలని పాడు చేసి మనిషి మతిని పోగొట్టే మద్యపానం జోలికి వెళ్లొద్దన్నాడు. ఆ తర్వాత కచుణ్ణి, నాయన నీ ఉద్దేశ్యం ఏమిటో, అది పూర్తయిందిగా, అసలు వచ్చింది మృత సంజీవునికి, అది నాకు బాగా తెలుసు, అది నేను నీకు నిజంగా ఇచ్చేవాడిని కాదు, మా రాక్షసుల ధర్మమానని నీకు ఆ విద్య అబ్బింది, ఇక వెళ్ళిరా అన్నాడు. నీ విద్యలన్నీ పూర్తయి వెళ్ళిరా అంటే వినయంతో నమస్కరించి దేవయాని దగ్గరికి వెళ్ళి ఇక నేను వెళ్ళొస్తాను, నీ అనుగ్రహం కూడా లేకపోతే నాకు ఈ విద్య వచ్చేది కాదనగానే ఆవిడ ఏడుస్తూ, నీ సౌందర్యాన్ని చూచి వ్యామోహితురాలని నిన్ను పెళ్లి చేసుకుందామని నేను ఇంత గందరగోళం చేశాను, మా నాన్న చావుకు కూడా నేను సిద్ధపడ్డాను, అటువంటిది నన్ను వదిలిపోతావా, నన్ను పెళ్లి చేసుకో, అపూర్వ సౌందర్యం నీది, అంతకంటే సౌందర్యం నాది, స్త్రీ పురుషులిద్దరూ సుందరాకారులై ఉండడం అరుదు కదా అంటే సందేహం లేదు నువ్వు సుందరివే, ఒకప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి కానీ ఇప్పుడు చేసుకోవడానికి ధర్మం అడ్డొస్తోంది, ఎందుకని నేను మీ నాన్న గర్భంలో నుంచి బయటకు వచ్చాను, మీ నాన్న కడుపులోంచి వచ్చాను కాబట్టి మీ నాన్న కొడుకుని, నువ్వు నాకంటే ముందు పుట్టిన దానివి, అందువల్ల నువ్వు నాకు అక్కవవుతావు, అది పెద్ద ఇబ్బంది కదా, మరి ఆయన గర్భము నుంచి వచ్చాను నేను, స్త్రీ గర్భం నుంచి వచ్చినా పురుషుడి గర్భం నుంచి వచ్చినా ఎవరి గర్భం నుంచి వస్తే వాళ్ళు మగవాడైతే తండ్రి, స్త్రీ అయితే తల్లి, నువ్వు తండ్రివి అని నేను ఆయనకి నమస్కరించాను, నువ్వు ఆయనకి కూతురివి, అందున నాకంటే ముందు వచ్చిన దానివి కాబట్టి అక్కవి, ఎక్కడైనా సోదరుని వివాహం చేసుకోవడం ధర్మమా, ఇది కుదరదన్నాడు. దాంతో వాళ్ళు చాలా కోపం వచ్చింది, ఏమయ్యా కాలం కలిసిరాక నువ్వు ఆయన కడుపులోకి వెళ్ళావు గాని నువ్వు ఆయన కొడుకు ఎలా అవుతావు, నువ్వు ఎప్పుడూ బృహస్పతి కొడుకువే అంది, నువ్వు ఎన్నైనా చెప్పచ్చు కాక, ఇది నాకు పునర్జన్మ, బృహస్పతి గారు తొలి తండ్రి, ఈయన మలి తండ్రి, తండ్రి తండ్రే, నేను ధర్మ విరుద్ధంగా వెళ్ళనన్నాడు. అంత సౌందర్య రాశి అయినప్పటికీ నిజంగా ఆవిడ ప్రాణం పెట్టడానికి పనికొచ్చేంత అందగత్తెట, సామాన్య మానవుడైతే అటువంటి సుందరి వలచి వస్తే కాదు అని పొరపాటును కూడా అండం, కానీ ధర్మం కోసం ఆ సౌందర్య వ్యామోహాన్ని జయించాడు ఆయన. ఆమె కోపం వచ్చింది, కపటి, మృత సంజీవిని కోసం నా తండ్రి దగ్గర చేరి నన్ను మోసగించిపోతావా, ఇదే నీకు నా శాపం, ఏ మృత సంజీవిని కోసం వచ్చి నువ్వు నన్ను మోసం చేశావో ఆ విద్య నీకు పనిచేయదు, ఈ రోజు నుంచి నీకు మృత సంజీవిని అనే విద్య ఫలించకుండా పోగాక అని చెప్పించేసింది. దాంతో ఈయన తెల్లబోయాడు, అసలు ఆ విద్య కోసం కష్టపడి వచ్చాడు ఆయన, ఆ విద్య నీకు ఫలించదు అన్నది, ఆవిడకి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శాపం వినగానే ఆయన ఏమన్నాడు, నీవన్నది నిజమే, నీ శక్తి వల్ల నాకు ఈ విద్య పనిచెయ్యదు, కానీ ఈ విద్య నా దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళందరికీ పనిచేయుగాక, నాకు పని చెయ్యదు కానీ నా దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళకి పనిచేస్తుంది, ఎందుకంటే నేను ధర్మాత్ముణ్ణి కనుక. నేను ధర్మాత్ముణ్ణి, పొరపాటును కూడా అధర్మపరమైన వివాహానికి ఒప్పుకోని వాడినైతే, అధర్మకామం పొందని వాడినైతే ఈ విద్య నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ పనిచేయుగాక. ఇక నీకు నా శాపం, నువ్వు అన్యాయంగా నన్ను శపించావు గనక నీకు బ్రాహ్మణుడు కాకుండా క్షత్రియుడే భర్తవుగాక అని శపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఈయన దగ్గర నుంచి దేవతలందరికీ ఆ విద్య వెళ్ళిపోయింది. దాంతో దేవతలందరూ మృత సంజీవిని నేర్చుకున్నారు. ఈయన దగ్గర పొందిన వాళ్ళందరికీ విద్య రావడం వల్ల, ఆ విద్య పనిచేయడం వల్ల దేవతలంతా ఇక్కడ శుక్రాచార్యుడికి మాత్రమే వచ్చు, అక్కడ అందరికీ రావడం వల్ల వాళ్ళు రాక్షసుల్ని తేలిగ్గా జయించగలిగారు. ఆ తర్వాత ఈ వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు ఎప్పుడు చాలా స్నేహంగా ఉండేవారు. కచుడు వెళ్ళిపోయాక ఒకనాడు శర్మిష్ఠ దేవయాని కలిసి అంబికావనం అనే ఒక వనానికి వెళ్ళారు. అక్కడ కాసేపు జలక్రీడలాడారు. జలక్రీడలాడేటప్పుడు పైనున్నటువంటి చీరలు తీసి పక్కన పెట్టారు. ఎంతలో ఏం జరిగింది, హఠాత్తుగా పెద్ద గాలి వేసింది. ఆ గాలికి చీరలన్నీ ఒకదానితో ఒకటి లొంగదుట్టుకుని ఎగిరిపోతూ ఉంటే జలక్రీడలాడుతున్నటువంటి ఈ ఆడవాళ్లంతా, శర్మిష్ఠ యొక్క చెలికత్తెలు 1000 మంది, ఈ దేవయాని ఒడ్డుకొచ్చి హడావుడిలో ఒకళ్ళ చీరలో ఒకళ్ళు కట్టుకున్నారు. ఆ కట్టుకోవడంలో దేవయాని చీర శర్మిష్ఠకి, శర్మిష్ఠ చీర దేవయానికి వచ్చింది. రెండు రకాల పాఠాంతరాలు ఉన్నాయి. అందులో ఒక దాంట్లో అయితే దేవయాని నా చీర నువ్వు కట్టుకోవడం అధర్మం కదా అంది. ఒక దాంట్లో అయితే శర్మిష్ఠ అంటే ఒక్కొక్కసారి పూర్వాపరాలు ఏదో కారణం చేత మారిపోతాయి, నేను మహారాజు కూతుర్ని, పవిత్రమైన నా చీర అపవిత్రురాలునైవైన నువ్వు కట్టుకోవడం ఏమిటి అన్నది. మొత్తం మీద ఏమైతేనే ఇద్దరికీ వాగ్వివాదం పెరిగింది. ముష్టెత్తుకుని మా దగ్గర ఉద్యోగం చేసి బ్రతికేటటువంటి భిక్షుకుడైన శుక్రాచార్యుడి కూతురివి, నువ్వు నన్ను అధిక్షేపిస్తావా, నా చెలికత్తెలతో నీ అంతం చూస్తాను అని రాజు కూతురు కాబట్టి శర్మిష్ఠ వెనక ముందు చూడకుండా, చిన్న వయస్సు కదా పాపం, అందుకనే తొందరపాటుతో చెలికత్తెల్ని పిలిచి దీని వస్త్రాలన్నీ ఇప్పి దిగంబరంగా దీన్ని తీసుకెళ్లి ఈ పాడుబడిన నూతిలో పారేయండిదట. ఆ పక్కనే ఒక పాడుబడిన నుయ్యి ఉంది, అగాధమైన నుయ్యి. ఆ పాడుబడిన నూతిలో దిగంబరంగా చెలికత్తెలు తోసేశారు ఆవిడ్ని, ఒక్క వస్త్రం లేకుండా. క్షణికోద్రేకంలో పనిచేసి ఇంటికి వెళ్ళిపోయింది శర్మిష్ఠ. పాపం ఆ నూతిలో పడి 3 రోజులు తిండి లేక తెప్పలేక హీనమైన కంఠస్వరంతో రక్షించండో అని అరుస్తూ ఉండిపోయింది ఆవిడ. అసలే వస్త్రం లేదు. ఆ పాడుబడిన బావిలో రకరకాలైన సూక్ష్మక్రిములు ఉండేవి. ఇది కాక ఆహారం లేదు, చీకటి అయినా అలాగే పాపం మొండి ప్రాణంతో బ్రతికింది. ఇంతలో ఒకనాడు, ఇందాక మీకు చెప్పానుగా, నహుషుడి యొక్క నహుష చక్రవర్తి కొడుకు యయాతి మహారాజు గారు వేటకొచ్చాడు. ఆయన వేటకొచ్చి ఈ ప్రాంతంలో తిరిగాడు, అంబికావన ప్రాంతంలో. ఇంతలో ఎక్కడి నుంచో ఒక నూతిలో నుంచి సన్నని కంఠస్వరం, స్త్రీస్వరం, రక్షించు రక్షించు అని వినబడుతోంది. ఎక్కడి నుంచి వస్తుందా ఈ స్వరం అని వెతికాడు. ఆ పక్కనే ఒక బావి కనబడింది. ఈ బావిలోంచి ఈ స్వరం వస్తోందేమో అని తొంగి చూస్తే ఎక్కడో చీకటిగా ఉన్న నూతి లోపల లీలామాత్రంగా ఒక స్త్రీ కనపడింది. పాపం ఎవరో ఆడవాళ్లు లోపల పడిపోయినట్టున్నారు, చీకటిగా ఉంది కనుక వాళ్ళు ఎవరో తెలియటం లేదనుకుని, ఏమండి ఇదిగో ఈ నా పై కండువా మీకు ఇస్తాను, నా చేత్తో కండువాని పట్టుకుని అంచుని మీకు ఇస్తాను, అంచు పట్టుకోండి పైకి లాగుతానన్నాడు ఆయన. అలాగేనన్నది లోపల ఉన్నటువంటి దేవయాని. అప్పుడు ఆయన తన పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని లోపలికి వేశాడు. కానీ ఆ ఉత్తరీయానికి కూడా ఆవిడ దొరకలేదు, అంటే అంత లోతుగా ఉంది ఈ ఉత్తరీయం, పొట్టిగా ఉంది, అందుకని ఆమెకి అందలేదట. అప్పుడు ఈయన ఏం చేశాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమ్మాయిని రక్షించడానికి దిగంబరంగా ఉంటే నష్టం ఏమిటి, ఇది ధర్మం అన్నిటికంటే గొప్పదనుకుని కట్టుకున్న పంచెని కూడా ఊడదీసి ఆ పంచెని ఉత్తరీయానికి కట్టి, అంటే అప్పట్లో పంచెలు అంత గట్టిగా ఉండేవి, పట్టుకుంటే తెగిపోయే పంచులు కాదు. అవడానికి ఇప్పుడు 1000 రూపాయలు పుచ్చుకుంటున్నా, దిక్కుమాల పంచి అలా వేళ్లాడేస్తే చాలా తిరిగిపోతున్నా, అదేంటో తెలియట్లేదు. మొన్న ఒక ఆవిడ ఉతికింది, మరి ఆవిడ ఉతికిన ఆవిడ బలవంతురాలో నా పంచిలో ఏం తేడా ఉందో గాని ఒక్క దెబ్బకి తిరిగిపోయింది. అంత గొప్ప పంచె 1500 పెట్టి కొన్నటువంటి మహానుభావులకు ఏం చెప్పాలో తెలియదు, అంటే కాలం అలా మారిపోయింది. సరే మొత్తం మీద ఈ పంచిని ఉత్తరీయంతో కలిపి లోపలికి వేయగానే దేవయ్యాన్ని దాన్ని పట్టుకున్నది, ఈయన పైకి లాక్కొచ్చాడు. అద్భుతమైన పద్యం రాశారు నన్నయ్య గారు ఇక్కడ. జలధి విలోల వీచి విల్ల సత్కల్ల కాంచి సమంచితావనీతల వహనక్షమం బయిన దక్షిణ హస్తమునందు దక్షిణ హస్తమునందు ఉన్నమత్ గళదురు ఘర్మవారి కండకమ్రకరాబ్జము పట్టి నూతిలో వెలువడ కోమలిల్ దిగిచే విశ్రుత కీర్తి యయాతి ప్రీతితోన్. ఈ భూమికి చుట్టూత సముద్రం ఉన్నది, అందుకని భూదేవి ఒక స్త్రీ. ఈ స్త్రీ నడుముకి వడ్డాణం వలె ఉందట సముద్రం. సముద్రమును వడ్డాణముగా నడుము చుట్టూ ధరించిన భూమండలం, భూదేవి అనే స్త్రీని తన కుడి చేతిలో ఉన్న దండంతో పరిపాలిస్తున్న సమర్థత కలిగిన చక్రవర్తి యయాతి. రాజుగారి చేతిలో దండం అలా పట్టుకున్నాడంటే ఆయన మాట అందరూ వినేవారు పూర్వం, అందుకే దానికి రాజదండము అని భయం. ఆ రాజదండాన్ని ప్రజలని పాపాత్ముల్ని భయపెట్టడానికి, మహాత్ముల్ని రక్షించడానికి రాజులు చేతిలో ధరించేవారు. దండము చేతిలో ధరించి ఇంత భూమండలాన్ని పరిపాలించే అంతటి చక్రవర్తి దక్షిణహస్తంతో, వరదక్షిణహస్తంతో ఆవిడ పట్టుకుని పైకి లేగాడు. కుడి చేత్తో ఎవరిని పట్టుకుంటారు పైకి చెప్పకుండా చెప్పడం సహజంగా పాణిగ్రహణ సమయంలో చేస్తారు. అందులో వరదక్షిణహస్తంట, వర అంటే శ్రేష్టమైన, కుడి చేత్తో పట్టుకున్నాడు. వర అంటే రెండో అర్థం, వరుడు మగవాడని అర్థం. వధూవరులలో పెళ్లి కొడుకుని వరుడు అంటారు. అటువంటి కుడి చేత్తో ఆవిడ పట్టుకుని పైకి లాక్కొచ్చాడు. ఆ సమయంలో ఆయన శరీరమంతా చెమట పట్టింది, ఆమెకి చెమట పట్టింది. ఆ శరీరం మీద నుంచి వచ్చిన చెమట అంతకంతకీ చేతుల్లోకి వెళ్ళి ఆ చేతులు జారిపోతున్నాయి. అలా జారిపోతున్నప్పటికీ జాగ్రత్తగా పట్టుకుని పైకి లాగేశాడు. ఆ సమయంలో ఆవిడ దిగంబరంగా ఉన్నది కదా, అందుకని కట్టుకోవడానికి పైన ఉన్న ఉపవస్త్రం ఇచ్చాడు. తాను పంచధరించి ఈ పైన ఉండే ఉత్తరీయం కట్టుకోవడానికి ఇచ్చాడు. అందుకే పోతన గారు కట్టుకున్న పైచేలంబు మున్నిచ్చే అంటాడు. పోతన గారు నవమస్కంధంలో అద్భుతంగా ఈ ఘట్టాన్ని రాస్తూ కట్టికొన పై చేలంబు మున్నిచ్చి ప్రోక్షిప్తం చేసే యయాతి ఆలికుల పర్యాప్త సేద అంటాడు. కట్టుకోవడానికి ముందు వస్త్రం ఇచ్చాడు. ఆ తర్వాత ఆవిడ్ని నువ్వెవరివి అని అడిగాడు. అప్పుడు ఆవిడేమన్నది, ఇదంతా ఓ పక్కన పెట్టు, నేను దిగంబరంగా ఉన్న కన్యామణిని, నువ్వు దిగంబరంగా ఉన్న రాజువి. ఇలా పరపురుషుడు పరస్త్రీని చూడడం ధర్మం కాదు. ఆ అధర్మాన్ని ధర్మం చెయ్యాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను నా కుడి చేతిని పట్టుకున్న వాడిని పాణిగ్రహణం చెయ్యాలని ఎప్పుడో శపథం చేశాను. అవకాశాన్ని కచుడు అనేవాడు నాకు ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావు. నువ్వు కుడి చేయి పుచ్చుకు పైకి లేగావు, కాబట్టి నువ్వే నా భర్త మంది. ఆయన తెల్లబోయి, నా తల్లే, కుడి చేయి పుచ్చుకుని పైకి లాగినంత మాత్రం చేత భర్త అంటే ఈ లోకంలో ఎంతమంది ఏమైపోతారు? అందుకే వేదిక మీదకి ఎవరన్నా ఏమంటే చెయ్యవండి అంటే ఇవ్వడం మానేశాను నేను. ఈ హడిలిపోయి ఎందుకైనా మంచిదని. మళ్ళీ పురాణాలు అన్నటువంటి వాడు ఎవరి తెలివితేటలు ఎవరు ఎలా ఉపయోగిస్తారో తెలియదు కదా. అందువల్ల ఇదేం ధర్మం అంటే, అవునయ్యా కాదు, ఇది నా శపథం, అందరికీ కాకపోవచ్చు అంది ఆవిడ. నిజానికి యయాతి కూడా ఆ సౌందర్యానికి వ్యామోహితుడయ్యాడు. అయినా ఆమె ఎవరో తెలియదు, తాను మహారాజు చక్రవర్తి, చక్రవర్తి అధర్మానికి బాలుపడితే రేపటి నుంచి అందరూ అధర్మానికి బాలుపడతారు. అందుకని ఇంతకీ తమరెవరమ్మా అన్నాడు. మహానుభావుడైన శుక్రాచార్యుడి కూతురునగానే అమ్మ బాబో, శుక్రాచార్యుడి యొక్క కూతుర్ని వివాహం చేసుకుంటే అది అధర్మం కనుక అయితే మీ తండ్రి గారు ఊరుకుంటారా, నన్ను భస్మం చేసేయడు, ఆయన అంగీకారం తీసుకుని ఆయన ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు. అంటే అక్కడికి మెత్తబడ్డాడు. అంటే లోపల కూడా కోరిక ఉన్నది కనుక మీ తండ్రి గారు అంగీకరిస్తే నాకు అభ్యంతరం లేదనగానే ఈవిడ వెంటనే ఆయన వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది. తండ్రికి జరిగిందంతా చెప్పింది, ఈతడే నా భర్త అన్నది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. మరొక మాట, నీ శిష్యుడిని చెప్పుకుంటున్న వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ గర్విష్ఠి అయి నన్ను అన్యాయంగా నూతిలో పారద్రోలింది, ఇంకిక్కడ మాత్రం ఉద్యోగం చేయకూడదు, వెంటనే నువ్వు రాజీనామా ఇచ్చేయి, నువ్వు రాజీ పడితే నేను నీకు నా నామం వినబడని చోటకి పోతానంది. లేదమ్మా, నీకంటే నాకెవరెక్కువ, నీకోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాను అని ఆ క్షణమే వృషపర్వ, నేను నీ కొలువు నుంచి తప్పుకుని ఎక్కడికో పోతున్నాను అన్నాడు ఆయన. వృషపురుడు పరుగు పరుగును వచ్చి గురువుగారు అని ఆయన కాళ్ళ మీద పడి, మీరుంటేనే మా బ్రతుకులు అంతంత మాత్రం, మీరుంటే దేవతల వల్ల మమ్మల్ని చావకుండా కాపాడుతున్నారు, మేము ఇన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా యుద్ధరంగంలో అంతో ఎంతో విజయం సాధిస్తున్నామంటే దానికి మూల కారణం మీ మంత్రశక్తి, మీరు తప్పుకుంటే ఇక రాక్షసులకి దిక్కుండదు, దయతో మమ్మల్ని వదిలి వెళ్ళకండి, అనాథుల్ని చేయకండి అనగానే మరి నేనేం చెయ్యను, నా కూతురికి నీ కూతురు అన్యాయం చేసింది కనుక ఈ దేవయ్యాని ఒప్పుకుంటే నేను నీ కొలువులో ఉంటానన్నాడు ఆయన. వెంటనే వృషపురుడు దేవయాని కాళ్ల మీద పడ్డాడు.
ఆవిడేమంది, మా నాన్నగారు నీ కొలువులో ఉండాలని నీవు కోరితే నీ కూతురు శర్మిష్ఠ ఆవిడకున్న 1000 మంది చెలికత్తెలతో సహితంగా నాకు బానిసవ్వాలి, నీ కుమార్తెని చెలికత్తెలతో సహితంగా తక్షణం నాకు దాసిగా ఇస్తే మా నాన్న ఎక్కడ ఉంటాడు, లేకపోతే మేము వెళ్ళిపోతామంది. నా రాజ్యం కంటే కూతురు ఎక్కువ కాదు, నా రాజ్యం నా ప్రజలు వీళ్ల రక్షణ నాకు ముఖ్యం, కాబట్టి అలాగే చేస్తానని తన కుమార్తెని తక్షణం చెలికత్తెలతో సహితంగా ఈమెకు దాసిగా ఇచ్చాడు. ఆ తర్వాత రాజుగారు ఏం చేశారట, యయాతి మహారాజు గారు దేవయానిని శుక్రాచార్యుడి యొక్క సన్నిధానంలో వైభవంగా వివాహం చేసుకున్నాడు. శుక్రాచార్యుడు వీరిద్దరిని అంతఃపురానికి పంపిస్తూ, యయాతి మహారాజా, ఈ కుమార్తె గారంగా పెరిగింది, మహాశక్తిమంతురాలు, సౌందర్యవతి, విద్యావతి, సుగుణవతి, నీవు నాకు అంతగా నచ్చకపోయినా నా కూతురు కోసం నీకు ఇచ్చి పెళ్లి చేశాను, నీ బుద్ధి నాకు కొంచెం తెలుసు, నీకు తొందరగా స్త్రీ వ్యామోహం లభిస్తుంది, ఏమైనప్పటికీ అల్లుడివి గనక నిన్నేం అనడానికి లేదు, ఇప్పుడు ఈ కుమార్తెను నీకు ఇచ్చి పంపిస్తున్నాను, ఈమెతో పాటు ఈమె చెలికత్తిగా దాసిగా ఈ రాజు వృషపరుడి కూతురు శర్మిష్ఠ ఆమె దాసులు వస్తారు, ఆమెను కూడా జాగ్రత్తగా చూడు, ఒక్క భార్యా స్వీకారం మాత్రం ఆవిడని స్వీకరించడానికి వీల్లేదు, భార్యగా ఆమెను స్వీకరిస్తే జాగ్రత్త నిన్ను చెప్పిస్తానని హెచ్చరించి మరీ పంపాడు. అలాగే మామయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో ఏకపత్ని నివృత్తుండే ఉంటాను, ఈ శర్మిష్ఠ జోలికి వెళ్లను అని వీళ్ళందరినీ తీసుకువెళ్లి యయాతి తన అంతఃపురంలోకి దేవయానిని తీసుకెళ్లాడు. ఉద్యానవనంలో ఒక భవనంలో శర్మిష్ఠని ఆవిడ చెలికత్తెల్ని పెట్టాడు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు చూశాడు. కొంతకాలానికి దేవయానికి యయాతి వల్ల వరుసగా యదువు, తుర్వసుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకరోజున ఏకాంతంగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు యయాతి మహారాజు. ఆ సమయంలో శర్మిష్ఠ అతన్ని చూసింది, వెంటనే అతని దగ్గరకు వచ్చింది, మహారాజా వివాహమైనప్పటి నుంచి ఏకాంతంగా నువ్వెప్పుడు దొరుకుతావా అని నీ కోసం ఎదురు చూస్తున్నాను, మా దేవయాని అదృష్టవంతురాలు గనక నీ వంటి భర్త లభించాడు, నేను యౌవనవతిని, అందున ఈ మధ్యనే ఋతువతిని కూడా అయ్యా, ఈ కాలంలో సరైన భర్త ఎప్పుడు లభిస్తాడని చూస్తున్నాను, నా అదృష్టవశాత్తు ఏకాంతంగా నువ్వు లభించావు, క్షత్రియ కన్యని, రాక్షస కన్యని, నన్ను కూడా పెళ్లి చేసుకోవడం నీకు అధర్మం కాదు, నీకు పుణ్యం ఉంటుంది, స్త్రీ తనంత తాను సంతానం కావాలి అనే ఉద్దేశంతో పురుషుడి దగ్గరకు వస్తే తిరస్కరించకూడదని బృహస్పతి ధర్మశాస్త్రంలో చెప్పాడు, నన్ను కూడా వివాహం చేసుకో, మహారాజులకి ఎంతమంది భార్యలైనా దోషం కాదంటే ఆయన ఏమన్నాడో తెలిసిన, మామగారికి మాటిచ్చాను, దేవయానికి మాటిచ్చాను, ఏకపత్ని వ్రతుండై ఉంటానన్నాను, రాజా ప్రమాణం భూతానం సనస్యేత మృషావదన్ అర్ధకృత్యమపి ప్రాప్య నమిథ్యా కర్తుముత్సహే. రాజు ప్రజలందరికీ ప్రమాణం అంటే ఒక మహారాజు ఎలా నడుచుకుంటే, పరిపాలకుడు పెద్దవాడు ఎలా నడుచుకుంటే ప్రజలు అతనిని అలా అనుసరిస్తారు, అందుకని ఎప్పుడు పరిపాలకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని పరిపాలించేవాళ్ళు రంచగొండలు అయితే మనం కూడా అనుకుంటాం, ఆ వాడే పుచ్చుకుంటాడు మనం ఎందుకు పుచ్చుకోకూడదు అంటాం, వాడు వెకిలి పని చేస్తే మనం అలాగే చేస్తాం. నేను ఒక మహారాజుని, నన్ను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు, నేను గనక ధర్మం తప్పి మామగారికి ఇచ్చిన మాట తప్పి నిన్ను ద్వితీయ వివాహం చేసుకుంటే రేపొద్దున ప్రజలందరూ నన్ను ఆదర్శం తీసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, లోకంలో ధర్మం నశించిపోతుంది, అప్పుడు ఈ అధర్మానికి మూలకారకుడు నేనవుతాను, దానితో దేవతలు ఆగ్రహిస్తారు, వర్షాలు కురవడం ఆగిపోతుంది, లోకమంతా దుర్భిక్షమైపోతుంది, అసత్యమాడిన రాజు తాను నశిస్తాడు, ప్రజల్ని నాశనం చేస్తాడు, అందుకే అర్ధకృచ్రమపి ప్రాప్య అంటే తన సర్వధనము నశించిపోయినా, కృచ్రము అంటే కుసించిపోవడం, డబ్బు మొత్తం పోయినా, రాజ్యం పోయినా, ఎట్టి పరిస్థితుల్లో నమిథ్యా కర్తుముత్సహే, నేను అసత్యమాడను, నా రాజ్యం సర్వం పోవచ్చుగాక, అర్ధం నశించవచ్చుగాక, కానీ సత్యం తప్పను, గురువైన శుక్రాచార్యుడికి ఇచ్చిన మాట తప్పనన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, శుక్రాచార్యుడు రాసిన ధర్మంలో కొన్ని నియమాలున్నాయి, ఋతుమతి అయిన స్త్రీ వివాహం చేసుకోవడానికి అవకాశం లేనిది, ఎవరైనా కాళ్ల మీద పడి బ్రతిమాలితే వారికి తప్పక సంతానం ఇవ్వచ్చని ఆయన రాశాడు, ఆయన ధర్మశాస్త్రంలో ఉంది, కాబట్టి ఇది ధర్మం, ఇది ధర్మ సూక్ష్మం అన్నది. ఈవిడికి కూడా ఆవిడ మీద అప్పటికే అనురాగం ఉండడం వల్ల, సరే ధర్మ సూక్ష్మం అంటున్నావుగా, పైగా శుక్రాచార్యుడు రాశాడు అంటున్నావుగా, అలాగే అని దండలు మార్చుకుని వివాహం చేసుకున్నాడు. ఆవిడకి బంగారం లాంటి కొడుకు పుట్టాడు.
ఈ కొడుకు పుట్టిన కొద్ది రోజులకి ఉద్యానవనానికి వచ్చింది దేవయాని. ఏమే శర్విష్ఠ, ఒంటరిగా ఉద్యానవనంలో చెలికత్తెలతో గడుపుతున్న నీకు ఈ పిల్లాడు ఎలా వచ్చాడంటే, అబద్ధమాడి, ఎవరో ఒక మహానుభావుడు ఆకాశంలో పెడుతున్నాడు, ఒక తపస్శాలి నా బాధ చూచి నాకు ఈ పిల్లాడిని ఇచ్చిపోయాడంటే, అవునులే ఋషులు అలాంటి వాళ్ళు ఉంటారులే అనుకుందిట. అక్కడితో అక్కడ వరుసగా ధృష్యుడు తర్వాత అనువు పూరువు అని ఇంకో ఇద్దరు కొడుకులు పుట్టారు. వరుసగా ధృష్యుడు అనువు పూరువు ముగ్గురు కొడుకులు పుట్టారు. ఈ ముగ్గురు కొడుకులు కొంచెం పెరిగారు. ఆ పెరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉండేవారట, యయాతి గారికి రబ్బర్ స్టాంపులో ఉండేవారట. పైగా యయాతి ఎలా ఉన్నాడో అలాగే ఉండేవారు. పోని పెద్ద గొడవ ఎక్కడొచ్చిందంటే, ఎవడో ఋషీశ్వరుడు ఇచ్చాడని అబద్ధపడడానికి వెళ్ళకుండా వాళ్ళకి 5 ఏళ్ళు వచ్చేసరికి యయాతి పక్కన వాళ్ళు నిలబడితే యయాతి గారి శరీరాన్ని తీసుకొచ్చి వాళ్ళ శరీరంగా మార్చినట్టు ఉండేవారట. ఒకరోజున యయాతి మహారాజు గారు దేవయానితో కలిసి ఉద్యానవనానికి వచ్చాడు. ఈ పిల్లలు పరుగు పరుగున వచ్చి నాన్న అని కాళ్ళు పట్టుకున్నారు. ఆ సమయంలో శర్మిష్ఠ వచ్చి వీళ్ళని లాక్కుపోవడానికి సిద్ధపడింది. ఎవరెవరే రాజుగారిని నాన్న అనకూడదరా అంది. అదేమిటమ్మా, రోజు నువ్వేగా రాత్రిపూట రహస్యంగా వస్తున్న ఈయన్ని చూపించి మా నాన్న అన్నావు, ఇప్పుడు వద్దంటున్నావేమన్నారు వాళ్ళు. పిల్లల దగ్గర ఎక్కడ ఆగుతాయి వాళ్ళు, మహాత్ములు కనుక అలా అనగానే వెంటనే దేవయ్యానికి ఒళ్ళు మండిపోయి నిజం చెప్పు, ఇంతకు పూర్వం ఎవడో దుర్మార్గుడు, వాడు ఎవడో వచ్చాడు ఋషి వచ్చాడు వాడి వల్ల సంతానం అన్నావు, వీళ్ళు చూస్తే అచ్చం మాయంలాగే ఉన్నారు, పిల్లలు అబద్ధం ఆడరు, వీళ్ళేమో నాన్న అంటున్నారు, నిజం చెప్పంటే ఇది కొంచెం అబద్ధం ఆడిన ఇంతలో పిల్లలు అన్నారు. లేదండి, మా అమ్మ అబద్ధం ఆడుతోంది, ఈయన మా నాన్నే, అప్పుడప్పుడు రాత్రిపూట వస్తూ ఉంటాడు, మాకు పళ్ళు తెస్తాడు అన్నారట వాళ్ళు. కుళ్ళు ఎరగని వాళ్ళు గనక, కుళ్ళు కుతంత్రాలు ఎరగని వాళ్ళు గనక పళ్ళు తెచ్చినవాడు మా నాన్న అని చెప్పేశారు. యయాతి మహారాజు గారు చేతులు కట్టుకుని, నన్ను క్షమించు, నీ దగ్గర ఇంక అసత్యం ఆడలేను, విషయం నీకు అర్థమైంది అన్నట్ట. వెంటనే ఆవిడ పళ్ళు పటపట కొరికి, నాకు ఎంత అన్యాయం చేస్తావు, నేను దాసీగా కసిగా దాన్ని ఇక్కడికి పెట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి సవతిం చేస్తావా, దానికి 3 కొడుకులను ఇస్తావా, నాకు ఇద్దరా, పైగా నా దాసీకి 3 నాకు 2 కొడుకులునా అని పరుగు పరుగున వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు అన్యాయం జరిగిపోయిందంది. ఆ వెనకే చేతులు కట్టుకుని వచ్చినటువంటి యయాతిని చూచి, నేను నీకు ముందే చెప్పానా, శయ్య దగ్గరికి మాత్రం ఈమెను రానివ్వద్దు అని ముందే శర్మిష్ఠని నీకు అప్పగించా, నువ్వు అసత్యమాడావు, మోసం చేసావు, పాపిష్టివాడా, యౌవనం వల్ల కదరా, యౌవన మదం వల్ల కదరా ఈ అపచారం చేసావు, కాబట్టి నువ్వు పూర్తిగా వృద్ధుడివైపో అన్నాడు. ఆ క్షణమే శుక్రాచార్యుడి శాపం వల్ల యయాతి గారు చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడైపోయాట. తలకాయలా వణికిపోయింది, చేతులు కంపించిపోయాయి, తెల్లని గడ్డం తెల్లని మేసం వచ్చింది, ముక్కుల్లోంచి రసి కారిపోవడం మొదలుపెట్టింది, ఇక తీవ్రమైన గురగుర శబ్దం వచ్చి శ్లేష్మం కంఠానికి అడ్డం పడిపోయింది, నడుము వంగిపోయింది, కళ్ళు కనబడకుండా పోయాయి, ఇంతెందుకు చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడైపోయాడు. వెంటనే ఆయన ఏడుస్తూ మామగారి కాళ్ళ మీద పడి, మహాత్మా, ఇంకా నాకు నీ కుమార్తె మీద వ్యామోహం పోలేదు, రాజ్యం మీద వ్యామోహం పోలేదు, అన్నిటికీ మించి నన్ను ముసలాండి చేస్తే ఇప్పుడు నష్టం మీ అమ్మాయికి కూడా, ఎందుకు ఇంత తొందరపడి చెప్పించావన్నట్ట. పాపం దేవయ్యాని కూడా తండ్రి కాళ్ళ మీద పడి, ఇదేమిటి నాన్న, ఇంత దారుణమైన శాపం పెట్టావు, మా ఆయన తప్పు చేశాడని చెబితే ఆయన్ని శిక్షించావా, ఇప్పుడు నన్ను శిక్షించావా అన్నది. దాంతో ఈయన గొళ్ళు మండి కూతూనే ఉన్నాడు తెలుసు, అందుకే చీటికి వాడికి నాన్న అని పుట్టింటికి రాకూడదు పెళ్ళయ్యాక, వస్తే తండ్రి గొళ్ళు మండుతోంది, కాపురాలు ఇలా తగులుపడతాయి. అందుకని భారతం ఏం చెబుతుందనమాట, పెళ్ళయిన మర్నాడే చిన్న చిన్న వాటికి ఏదో భర్తగారు సినిమాకి తీసుకెళ్లేదు అనుకోండి బాహుబలికి, ఆ మాత్రాన్ని కలిగి ఇంటికి వచ్చేయాలా, మాయదారి బాహుబలి మీరును అంచేత ఇంకోసారి తీసుకెళ్తాడు, కొంపే అమ్మలగదు, పరుగు పరుగున వచ్చేసి, నాన్నగారండి నన్ను సినిమాకి తీసుకెళ్లేదండి అంటే ఆయన కోపం వస్తే ఏమవుతుంది, విడాకులను కోర్టులకు పోతున్నారు. అత్యావశ్యక స్థితులను ఉంటాయి అప్పుడు తప్ప ఎప్పుడు పెడితే అప్పుడు అలా వెళ్ళకూడదు పుట్టింటికి. నువ్వేమో తొందరపడి వచ్చావు, నేను తొందరపడి అలిగి శాపం పెట్టాను, ఇప్పుడేం చేస్తాం, ఈ శాపాన్ని వెనక్కి తీసుకోలేను కాని చిన్న మెలి పెడుతున్నాను, నువ్వు నీ కుమారుల దగ్గరికి వెళ్ళు, తాత్కాలికంగా నీ ముసలితనాన్ని వాళ్ళని స్వీకరించమను, వాళ్ళ యవ్వనం నువ్వు స్వీకరించు, ఆ యవ్వనంతో హాయిగా కొంతకాలం రాజ్యపాలన చెయ్యి, నీకెప్పుడైతే కోరికలు తెరతాయో అప్పుడు తిరిగి నీ కొడుకు యొక్క ముసలితనం నువ్వు స్వీకరించి వాడికి వాడి యవ్వనం తిరిగిచ్చేయి. నీకు తన యవ్వనమును ధారపోసి నీ వార్ధక్యాన్ని సహించే వ్యక్తికి మాత్రమే రాజ్యార్హత ఉంటుంది, తక్కిన వాళ్ళకి రాజ్యం ఇవ్వకు, ఇది నా శాసనం అన్నాడు శుక్రుడు. దాంతో ఈయన భార్యల యొక్క చెలికత్తెల సహకారంతో అతి కష్టమైన నడిచేట ముసలాడైపోయాక నడవలేకపోయాడు, మోసుకొచ్చారింటికి. అప్పుడు ఆయన 5 కొడుకులు పిలిచాడు, యదువుని పిలిచాడు, నాయన నాకింకా కొంతకాలం రాజ్యకాంక్ష స్త్రీకాంక్ష ఇవన్నీ ఉన్నాయిరా, నిజం చెప్పేస్తున్నాను, నా ముసలితనాన్ని తాత్కాలికంగా నీ భుజం మీద పెడతాను, నీ యవ్వనం నాకు ఇయ్యంటే వాడు యగాదిగా చూసి చిచ్చి ఎంత అందగాడైనా జుట్టు నిరిసిపోతే వాడిని రంభ కూడా వరించదు, అటువంటిది ముసలితనం నేను స్వీకరిస్తానా, పైగా నీ ముసలితనం మరీ భయంకరంగా ఉంది, ఇలా తలకై ఊపుతున్నావు, జుట్టు నెరిసింది, కాళ్ళు మోకాళ్ళు అన్ని వంగిపోయాయి, నడుము వంగింది, ఈ వార్ధక్యం మేము భరించలేము, రోతలకు నెలల ముదిమియ రోత అన్నట్టు వాడు ఏకంగా, అంటే భవిష్యత్తులో వాడికి రానట్టుగా పెద్ద అని అసహించుకున్నాడు. ఇప్పుడు రెండో వాడిని పిలిచాడు, అస్సలు నా వల్ల కాదన్నాడు తుర్వసుడు. దృహ్యుణ్ణి పిలిచాడు, చీ అన్నాడు, అను అన్నాడు, అనువు కాదు బొమ్మన్నాడు. ఆఖరివాడు పూరు ఒక్కడు మాత్రం, తండ్రి కంటే ఈ ప్రపంచంలో గొప్ప దైవం మరొకట్లేదు, మాతాపితలకి సేవ చేయడమే పిల్లల కర్తవ్యం, నీ ముసలితనం నాకి నా యవ్వనం తీసుకో అన్నట్ట. ఆ విధంగా పూరు అంగీకరించాక పూరువు యవ్వనంతో ఈయన కొంతకాలం సుఖంగా ఉన్నాడు. పూరువు మాత్రం తండ్రి గారు తన యవ్వనం తీసుకున్నంతకాలం ఒక అంతఃపురంలో ముసలాడిగా అలాగే ఆ వార్ధక్యాన్ని అనుభవించాడు. కొంతకాలం అయ్యాక, ఛీ ఎంతకాలం ఈ యవ్వన సుఖం, ఎంతకాలం ఈ రాజ్యకాంక్ష, ఎంతకాలం ఈ భోగవాంఛ, ఇక నేను తపస్సుకు పోతాననుకుని కొడుకుని పిలిచాడు. నాయన, నీకు మాత్రమే రాజ్యం ఇస్తున్నాను, ఈ దుర్మార్గులు పెద్దవాళ్ళంతా నా మాట కాదన్నారు, కాబట్టి వాళ్ళకి మాత్రం రాజ్యార్హత లేకుండా శాపం పెడుతున్నాను. తన్నయుండు తల్లిదండ్రులు పని చిన్న పని చేయడేని పలుకెడలో చేకొనడేని వాడు తనయుండనబడునే పితృధనమున కరుహుండగునే. కొడుకు అన్నాక తల్లిదండ్రులు ఏం చెబితే చెయ్యాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళని మనస్సులో పెట్టుకుని పూజించాలి. మాట వరసకు కూడా తండ్రి మాట వినకుండా తండ్రి సంపాదించిన ఆస్తి మాత్రమే కావాలనుకున్న వాడికి ఆస్తి రాదు. అందుకే అన్నాడు, వాడు తనయుడు కాదు పితృధనమునకు అర్హుండగునే, తండ్రి ధనానికి అర్హుడు కాడు, మీ ఎవరికి అది లేదు, కాబట్టి ఓ యదువు నువ్వు నీ పిల్లలు గోసంరక్షణతో బ్రతకండి, ఓయి తుర్వస నువ్వు ఇతరుల ధనం మీద బ్రతుకు, ఓ దృహ్యు అనువు మీరు సేవకా వృత్తితో బ్రతకండి, పూర్వ నీకు మాత్రం రాజ్యార్హత ఇస్తున్నాను, నా రాజ్యం నీది, ఇక నీ యవ్వనం నువ్వు స్వీకరించి నా ముసలితనం నాకు ఇచ్చేయి అని ఆ యవ్వనాన్ని తిరిగి అతనికి ఇచ్చి వార్ధక్యం స్వీకరించి దేవయానికి శర్మిష్ఠకి చెప్పి మహాతపస్సు చేసేసాడు. ఏమి తపస్సు చేశాడండి బాబు, ఆ తపస్సుకి ప్రపంచం కదిలిపోయిందట. వైరాగ్య సంపన్నుడైన రాజుగారు చేసిన కఠోర తపస్సుకి బ్రహ్మాది దేవతలు మెచ్చుకుని పుష్పవర్షం కురిపించారు. శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. స్వర్గంలో ఉండగా బ్రహ్మ ఒక విమానం పంపి ఆ విమానములో ఈ నెక్కించుకుని తన లోకానికి తీసుకెళ్లి, నాయన నీ తపస్సుకి బ్రహ్మనైన నేను కూడా మెచ్చుకున్నాను, నా లోకంలో కొంతకాలం ఉండి నా చేసే మర్యాదలన్నీ స్వీకరించు, నాకు అతిథిగా ఉండు, ఆ తర్వాత మళ్ళీ స్వర్గానికి వెళ్ళన్నట్ట. అంటే బ్రహ్మదేవుడు అంతటి వాడి గౌరవ మర్యాదలు పొందాడు ఆయన. అక్కడ కొంతకాలం ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు స్వర్గంలోకి రాగానే ఇంద్రుడు చాలా తమాషా మనిషి, ప్రతి వ్యక్తిని స్వర్గానికి వెళ్ళగానే పరీక్షిస్తాడండోయ్, పరీక్ష చెయ్యకుండా ఎవరిని పడితే వాళ్ళని స్వర్గంలో ఉండనివ్వడు. ఆయన యయాతి గారిని తన పక్కనే ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి, అబ్బాయి యయాతి, ఈ స్వర్గానికి వచ్చే ముందు నీ కొడుక్కి పట్టాభిషేకం చేసేవట కదా, నీ కొడుకు పురువుకి రాజ్య పరిపాలనకి కొన్ని ధర్మాలు బోధించొచ్చావా, ఏ ధర్మం చెప్పకుండా వచ్చావా, కుమారుడికి తండ్రి వార్ధక్యంలో కొన్ని ధర్మములను బోధించాలి అని శాస్త్రవాక్యం, అలాగే నువ్వు కూడా నీ కొడుక్కి ధర్మాలు బోధించావా అని అడిగితే బోధించానండి అన్నట్ట. ఏమిటా ధర్మాలు అని అడిగాడు ఇంద్రుడు. అంటే ఇంద్రుడికి తెలియదా కారణం ఏమిటో, మీకే తెలుస్తుంది. నేను బోధించానండి, మా అబ్బాయికి ఇవి చెప్పాను, ఎరుకగలవారి చరితలు గర్రచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం బెరుగుచు ఎరిగిన దానిని మరవక అనుష్ఠించున్నది సమంజస బుద్ధిన్. మా అబ్బాయికి మొట్టమొదటి చెప్పిన ధర్మం ఏమిటంటే, ఎప్పుడు జ్ఞానము కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, జ్ఞానుల చరిత్రలు చదువు. మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారుగా ఈ ప్రపంచంలో, ఆ మహానుభావులు ఎలా మహానుభావులు అయ్యారు, వాళ్ళు ఏ ఏ విధములైన పనులు చేశారు, వాళ్ళ ధర్మములేమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అదే పురాణం అంటే. పురాణం అంటే ఏమిటి, మహానుభావుల యొక్క చరిత్ర. మహాత్ముల చరిత్రలన్నీ తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలి, సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. సజ్జనుల గోష్ఠి కదలక. ఎప్పుడూ కూడా మహాత్ములతోటే స్నేహం చెయ్యాలి. పాపాత్ములతో స్నేహం చేస్తే ఆ పాపాలు మనకంట కడతారు. కాబట్టి సజ్జన సాంగత్యం చెయ్యి. ధర్మం అంటే ఏమిటో తెలుసుకో. ధర్మం తెలుసుకున్నాక దానిని మరచిపోకు. ధర్మం తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలుసుకున్న దాన్ని గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం చాలామంది చేస్తున్నారు. కాబట్టి నువ్వు ధర్మమును గ్రహించి, గ్రహించిన ధర్మమును మరిచిపోకుండా అనుష్ఠించు, ధర్మమును ఆచరించు. అన్నిటికంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ప్రమాదమైనవి, వాటిని పూర్తిగా జయించలేం, కానీ అదుపులో పెట్టు. విపరీత కామం, విపరీతమైన క్రోధం, మదం, మాత్సర్యం, లోభం, ఇవన్నీ మనిషిని పతనావస్థకు తీసుకెడతాయి. వాటిని ఎంతలో ఉంచాలో అంతే ఉంచాలి. వాటికి మాత్రం మనం లొంగకుండా వాటిని లొంగదీయాలి. లేకపోతే ఎంత గొప్ప తపశ్శక్తి అయినా భ్రష్టమైపోతుంది. ఇంకా సాధ్యమైనంత వరకు రాగద్వేషాలకు అతీతంగా దీనుల్ని రక్షించాలి. అన్నిటికంటే దయ చాలా గొప్పది, సత్యం పలుకు అని వాడికి బోధించొచ్చానన్నట. ఓహ్, మంచి పనులే చేశావు, నువ్వు కూడా వీటిని అనుష్ఠించే ఉంటావు కదా. అవునండి, అనుష్ఠించానన్నాడు. అవునులే, అనుష్ఠించకపోతే స్వర్గానికి ఎందుకు వస్తావు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి గిల్లుతున్నాడు ఈయన. అవును, నువ్వు ఏం చెయ్యబట్టి ఈ స్వర్గానికి వచ్చావు, స్వర్గం నుంచి బ్రహ్మకి అతిథిగా వెళ్ళావు, అతిథిగా వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా పక్కన సింహాసనం మీద కూర్చోగలిగావు. అమ్మో, స్వర్గలోకానికి రావడం అంటే అంత తేలిక కాదు, వచ్చినా బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం మరింత కష్టం. ఇవన్నీ ఎలా చేశావనగానే, అప్పటిదాకా మెల్లమెల్లగా సమాధానం చెబుతున్నటువంటి యయాతి గారికి ఒక్కసారి అహంకారం రెచ్చిపోయింది. వెంటనే అన్నాడు, నువ్వన్నది నిజం ఇంద్ర, స్వర్గానికి రావడం అంటే మాటలా, వచ్చినా బ్రహ్మలోకానికి వెళ్ళడం అంటే మాటలా. నేను చేసిన తపస్సు ప్రపంచంలో ఎవరూ చేయలేదు. సురదైత్యయక్షరాక్షసన రఖేచర సిద్ధముని గణప్రవరుల భాసుర తపమును నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగావు అమరేంద్ర. దేవతలు, రాక్షసులు, దైత్యులు, యక్షులు, నరులు, ఖేచరులు, సిద్ధులు, మునులు, ఇంతమంది కష్టపడి చేసిన తపస్సంతా ఒక ఎత్తు. ఇంతమంది తపస్సు కూడా నా ఒక్కడి తపస్సుకి సాటి కాదు. నా తపస్సే గొప్పది. వాళ్ళెంత, వాళ్ళ మొహం ఎంత, ఇక్కడున్న వీళ్ళందరి తపస్సు కంటే నా తపస్సు గొప్పది అనగానే, నాయనా నువ్వు ఈ మాట ఎప్పుడంటావా అని చూస్తున్నాను. ఈ మాట అనడంతో మొత్తం నీ తపస్సు ఎగిరిపోయింది. ఆత్మస్తుతి చెయ్యడంతో ముందు నీ తపశ్శక్తి పోయింది, పరనింద చేయడంతో స్వర్గలోక అర్హత పోయింది. అందుకని ఆత్మస్థుతి చేసుకోకూడదు. నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి ప్రతిసారి పొగుడుకుంటే ఉన్న శక్తి పోతుంది. ఇంకా పరనింద వల్ల పుణ్యం పోయి అధపాతాళానికి పోతావు. నువ్వు స్వర్గంలో ఉండే అర్హత పుణ్యం వల్ల వచ్చింది. ఆ పుణ్యం ఎలాగో నీ స్తోత్రంలో పోయింది. అంతో ఇంతో ఏ గేట్ కీపర్గా అయినా అట్టే పెడదామంటే పరనింద చేయడం వల్ల అక్కడ కూడా ఉండడానికి లేకుండా అయిపోయింది. పొమ్మన్నాడు. అందుకే మైకులు దొరికాయనో, టీవీ ఛానల్స్ దొరికాయనో, లేకపోతే ఎవడో గిల్లాడనో, రెచ్చిపోయి మహానుభావుల్ని తిడితే చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి, మహాత్ముల దొరికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు, అది పరనింద. ఒక ఉత్తముణ్ణి నిందిస్తే స్వర్గం వంటి లోకాల నుంచి భ్రష్టుడైపోతాడని మహాభారతం చెబుతోంది. ఆదిపర్వం ఊరికే వినడం కాదు మనం. అందువల్ల ఎప్పుడూ మహాత్ముల్ని అన్యాయంగా తిట్టకూడదు. అందులో పక్కకెళ్ళి అసలు తిట్టకూడదు, కోడై కుయ్యకూడదు. నీకు ఆ మహాత్ముడిలో ఏదైనా నచ్చకపోతే ముఖాముఖి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. 10 మందిలో ఇష్టం వచ్చినట్టు తిట్టకూడదని చెబుతోంది శాస్త్రం. ఇంకా నేను గొప్పవాణ్ణి, నేను ఏదో పెద్ద పండితుణ్ణి, నేను చదువుకున్నాను అని ఎప్పుడు అనకండి. ఈ బోడి అవధానాలు, మా చదువులు, ఇవేం మమ్మల్ని రక్షించవు. మమ్మల్ని రక్షించేది ధర్మమే. అన్నిటికంటే పరమేశ్వరుడి కరుణ ఉండాలి. అంతేగాని పద్మాకర్ని నేను 3 భాషలు అవధానం చేశానంటే ఎంతకాలం బతుకుతాం ఈ అవధానాలతోటి. మా పాండిత్యం ఎంత, మేమెంత, ఆ పరమేశ్వరుడి యొక్క శక్తితో పోలిస్తే వీడు అణు. అది గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మస్థుతి పరనింద చేయకూడదు. అందుకని ఏం చేశాడు ఇంద్రుడు, యయాతిని పుచ్చుకుని పో స్వర్గం నుంచి భూలోకానికి పో అని కిందకు దోహేశాడు. వెంటనే యయాతి గారు కిందకు పడిపోతూ ఇంద్రుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని, నేను భూలోకానికి వెళ్ళి బతకలేనయ్యా బాబు, మానవ శరీరంతో ఉన్నప్పుడు బ్రతుకుతాను, ఇప్పుడు స్వర్గంలో ఉన్నాక తిరిగి భూలోకానికి వెళ్ళలేను, ఇక్కడ అక్కడ ఉండకుండా ఏమైపోతాను, నన్ను మానవలోకానికి పంపక నేను చేసిన అంతో ఎంతో పుణ్యం మీద నా మీద ఉన్న భక్తి వల్ల అయితేనో, లేకపోతే నేను నీ కాళ్ళు పట్టుకుండి క్షమార్పణ కోరుతున్నాను కాబట్టో నన్ను కనుకరించి నన్ను ఒక నక్షత్రంగా చెయ్యి, భూమి మీద గింటేయకుండా నక్షత్రంలో ఒక నక్షత్రంగా మార్చన్నట్ట. ఇంద్రుడు కొంచెం జాలిపడి
కాళ్ళు పట్టుకున్నాడు కనుక, అయితే అధపాతాళానికి పోకు, భూమికి పోకు, ఆకాశ మండలంలో నిలకడలేని నక్షత్రంగా తిరుగన్నట్ట. వెంటనే ఏయాత ఒక నక్షత్ర మండలంగా మారి వెలిగిపోతూ అలా అలా ఆకాశంలో తిరగడం మొదలెట్టాడు. నక్షత్రంలాగా నిలకడగా ఉండడు ఈయన, అటు ఇటు తిరుగుతున్నాడు పాపం, సంచరిస్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు మహాత్ములు అక్కడికి వచ్చారు. ఒక ఆయన పేరు అష్టకుడు, రెండో వాడి పేరు ప్రతర్ధనుడు, మూడోవాడు శిబి చక్రవర్తి, ఉశీనర దేశపురాజు శిబి చక్రవర్తి. ఈ ముగ్గురు ఆయన దగ్గరకు వచ్చారట. శిబి చక్రవర్తి గురించి నేను మీకు చెప్పాలా, అటువంటి దాత లేడు. ఈ అష్టక ప్రతర్ధన శిబి చక్రవర్తులు ఆయన దగ్గరకు వచ్చి, నక్షత్ర మండలమై ధగధగా వెలిగిపోతున్న నీవెవరివి అని అడిగితే, ఆత్మస్తుతి చేసుకుని భ్రష్టుండైన యయాతిని అన్నాడు ఆయన. ఓహో, యయాతి మహారాజు అంటే నువ్వేనా, మేము కొన్ని ధర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నాం, దయతో మాకు ఆ ధర్మాలు చెబుతావా అన్నట్ట. చెబుతానండి, ఎలాగో ఇప్పుడు భ్రష్టుండయ్యాను కదా, మళ్ళీ మొదలెడుతున్నాను నా పురాణాలు, అలాగే మీరు అడగండి అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, ఏది అన్నిటికంటే గొప్పది అని అడిగారు వాళ్ళు ముగ్గురు. దయ, సత్యం ఇవన్నిటికంటే గొప్పవి, అన్నిటికంటే ఇతరులను జాలితో చూడాలి. ఒక వ్యక్తి మీద బురద తల్లి వాడిని పాడు చేస్తే మనకేమొస్తుందండి? ప్రతి ప్రాణిలో పరమాత్మరాడు, మీరు అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ నాశనం అయిపోవాలని మేము కోరుకుంటామా? ఎప్పుడూ కోరుకోం. అందులో మేము మంత్రం ఇచ్చేదే లోకాహ సమస్తాహ సుఖినోభవంతో అనుకోవాలి, దయ కలిగి ఉండాలి ప్రతి వ్యక్తి. కాబట్టి అన్నిటికంటే గొప్పది దయ. ఆ తర్వాత సత్యం కంటే గొప్ప ధర్మం మరొకట్లేదు, సత్యమే గొప్ప ధర్మం. పరపీడన, పరహింస, అధర్మములు, ఏది గొప్ప ధర్మం అన్నారు వాళ్ళు. వేదములో చెప్పినటువంటి క్రియలను ఆచరించటమే, వేద మర్యాదని పాటించటమే గొప్ప ధర్మం. వేదాలకు వ్యతిరేకంగా నాస్తికవాదంతో జ్యోతిషం అంటే మూఢ విశ్వాసం, ఈ మధ్యన కొన్ని అలా తయారయ్యే దరిద్ర ఛానల్స్, పొద్దున్నది సాయంకాలం దాకా జ్యోతిషం మూఢ విశ్వాసం అంట, మళ్ళీ వీడెళ్ళేమో కాళహస్తులు పూజ చేస్తాడు అన్నవాడు. ఈ పిచ్చవాగుడు కాకపోతే ఏమిటిది, నీకు ఇష్టం లేకపోతే ఒక రకంగా మాట్లాడాలి, రెండు నాలుగులతో మాట్లాడకూడదు, నోటికి వచ్చినట్టు వాక్కూడదు. జ్యోతిషం ఎంత గొప్ప శాస్త్రం, అది చెప్పేవాళ్ళు లోటు ఉండొచ్చు, జ్యోతిషం ఉత్తమ శాస్త్రమే. రుద్రాక్షాలు తిట్టేవాడు ఒకడు, లేకపోతే విభూతిని తిట్టేవాడు ఒకడు, దేవాలయాలు తిట్టేవాడు ఒకడు, మాట్లాడితే హిందువులు అందరికీ లోకు అయిపోయారనమాట. ఈ విధంగా వేదాల్లో ఉన్న ఈ మతాలకి వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వీటిని తిట్టడం ఉందే, ఇదే అధర్మం అనగానే వాళ్ళు అన్నారు, మేము ఎప్పటికైనా పుణ్యలోకాలకు వెడతామా, మేము కూడా నీలాగేలాగే ఆకాశంలో తిరుగుతూ ఉంటామా అన్నారు. మీ మొహాలు చూశాను, నాకు జ్యోతిషం వచ్చు, అందువల్ల చెబుతున్నాను మీ ముగ్గురికి మంచి ఉత్తమ గతులు ఉన్నాయి అన్నాడు ఆయన. వెంటనే వాడు పక్కపక్కనవి, మేము నిజంగా బ్రహ్మలోకం నుంచి వచ్చాం, మేమెవరమో తెలిసినా నీ కూతురు కొడుకులం, కూతురు యొక్క కుమారులు మేము స్వయంగా, దౌహిత్రులం, అందుకే ఒక్క కూతురైనా ఉండాలని శాస్త్రం చెబుతున్నది. ఒక్క పుత్రిక ఉంటే ఆ పుత్రిక పిల్లలు నరకంలో ఉన్న పిల్లల్ని ఉద్ధరించగలరట. ఎంత గొప్పవాడైనా నరకానికి పోతే ఆ నరకం నుంచి కొడుకు ఉద్ధరించలేడు, కూతురు కొడుకులు ఉద్ధరించగలరు. అందుకే తద్దినం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటో తెలుసా, ఇప్పుడు ఉదాహరణకి మేము మా నాన్నగారికి తద్దినం పెట్టాలంటే అప్పుడు మా సోదరి యొక్క కొడుకు ఉండాలి, మా మేనల్లుడు, అంటే ఆ చచ్చిపోయిన ఆయనకి దౌహిత్రుడు పక్కనుంటే ఆ తద్దినంలో ఉన్న లోపాలన్నీ పోయి ఆయన తప్పక మోక్షానికి ఎడతాడని మార్కండేయ పురాణంలో, దత్తాత్రేయ చరిత్రలో కూడా ఉంది, గరుడ పురాణంలో ఉంది. అందుకే కూతు కొడుకు, కూతుని యొక్క కొడుకు, ఆ తర్వాత వెండి, దర్భలు, ఇవి యజ్ఞమునకు అత్యంత ప్రమోదకరములు, పితృకర్మలకి ఇవి చాలా మంచివి, ఊరబంది కుక్క ఉండకూడదు తప్ప ఇవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము నీ మనములం, ఏ మనములం, నీకు ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురు కొడుకులం, మేము బ్రహ్మలోకంలో ఉన్నాం, నీ జ్యోతిష శాస్త్రాన్ని పరీక్షించాం, మాకు ఉత్తమ గతులు ఉన్నాయా లేవా అని అడిగితే నువ్వు జ్యోతిష పాండిత్యంతో ఉన్నాయని చెప్పావు, ఇక మాకు ధర్మములు బోధించడం వల్ల, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళకి ధర్మం బోధించడం వల్ల నీ పాపాలు పోయాయి, మేము నీ కోసం ఈ క్షణమే ఆకాశ గంగాజలం తెచ్చి తర్పణం ఇస్తాం, కూతురు కొడుకులు తమ తాతగారు స్వర్గానికి వెళ్ళాలి అని తలుచుకుని గంగాజలంతో తర్పణం మూడు మార్లు ఇస్తే ఆ తాతగారు నరకం నుంచి ఉద్ధరింపబడి పాపాల నుంచి విముక్తి పొంది స్వర్గమునకు వెడతాడు అని చెప్పి అతను చూస్తూ ఉండగా గంగాజలం, ఆకాశ గంగలో దగ్గర ఉన్నారు గనక, వాళ్ళు ఆకాశంలో ఉన్నారు గనక, ఆకాశ గంగాజలాన్ని చేతుల్లోకి తీసుకుని మూడు పర్యాయములు ఈ యయాతికి ధారపోశారు. ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ తాతగారు స్వర్గానికి వెళ్ళి ఉండొచ్చు, మోక్షం పొందొచ్చు, అయినా మనకి తెలియదు ఆయన ఎక్కడున్నాడో, అలాంటప్పుడు తాతగారి యొక్క సద్గతులు కోరుకుంటూ దౌహిత్రులైన వారు, అనగా ఒక ఆయన యొక్క కూతురు కొడుకులు చేతిలోకి మూడుసార్లు గంగాజలం తీసుకుని
గంగాజలం దొరకకపోతే పవిత్ర నదీ జలం తీసుకుని మా తాతగారు స్వర్గమునకు వెళ్ళాలి అని సంకల్పించుకుని తర్పణం ఇస్తే ఈ తాతగారికి నరకం నుంచి విముక్తి కలిగి తీరుతుందని ధర్మశాస్త్రాలు భారతం చెబుతున్నాయి. ఈ విధంగా యయాతికి ఆయన కూతురు కొడుకులు దౌహిత్తులు ఉపయోగపడ్డారు, ఆకాశ గంగాజలం తర్పణంగా ఇచ్చారు, దెబ్బతో ఆయన పాపాలు పోయాయి, టక్కన వెళ్ళి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఉద్ధరించారట. ఎంత గొప్ప అదృష్టవంతుడు ఆయన కష్టంలో కూడా. యయాతి మహారాజు గారు ఈ విధంగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భూలోకంలో పూరు చక్రవర్తి పరిపాలన చేశాడు. ఆ పూరువు యొక్క వంశంలో మహాపరాక్రమవంతుడైన ఒక రాజుగారు పుట్టాడు, ఆయనకి దుష్యంతుడు అని పేరు. మహావీరుడు ఆయన, ధర్మమూర్తి ఆయన. అప్పుడప్పుడు చుట్టుపక్కల ఉన్న ముని ఆశ్రమాలకి వేటకి వెళ్లి మునుల ఆశ్రమములకు క్రూర మృగాల వల్ల ప్రమాదం లేకుండా వాటిని వేటాడి మునుల్ని రక్షించేవాడు. పూర్వకాలంలో వేట అందుకు చేసేవారు, ఊరికే తొందరపడి ఏదో స్వార్థం కోసం వేటాడేవారు కాదు, జంతు హింస చేసేవారు కాదు. జంతువులు క్రూర మృగాలు పెచ్చు పెరిగిపోయి ఓళ్ల మీద పడిపోతున్నా లేక ఋష్యాశ్రమాల మీద దండయాత్ర చేసినా అప్పుడు రాజులు శరత్కాలంలో అంటే ఆశ్వీజ కార్తీక మాసాలలో అడవికి వెళ్ళి కొన్ని క్రూర మృగాలను వేటాడి ఆ తదనంతరం వాటిని అదుపులో పెట్టి మిగతా వాటిని దూరంగా పంపి ఋషుల్ని కాపాడేవారు, ప్రజల్ని కాపాడేవారు, పట్టణాల్ని కాపాడేవారు. అలా వేటకు ఒకనాడు దుష్యంతుడు సపరివారంగా బయలుదేరాడు. అలా విడుతూ విడుతూ కణ్వాశ్రమానికి వెళ్ళాడు. కణ్వుడు కశ్యప ప్రజాపతి వంశం వాడు. ఆ కణ్వుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళగానే అబ్బో ఇక్కడ ఎవరో ఋషులున్నారు, ఇక్కడికి మనం రథాల మీద గుర్రాల మీద వెళ్ళకూడదు, పరివారంతో వెళ్ళకూడదని పరివారాన్నంత దూరం కట్టే పెట్టేసి వాహనములు దిగి కాలినడకన కేవలం ఒక్క కోదండం మాత్రం ధరించి నడిచి వెళ్ళాట. అంటే పూర్వం గుళ్ళల్లోకి ఆలయాల్లోకి ఆశ్రమాలకి వెళ్ళేవారు, అలా చెప్పులు బయట పెట్టి వాహనములు లేకుండా వెళ్ళేవారు. అందుకే మనం కూడా ఆ మర్యాదను పాటించాలి. అంతేమని గుడి చుట్టూతో చెప్పులతో తిరుగుతాం అనకూడదు. మహారాజులే ఆ మర్యాదను పాటించారు. ఈయన కణ్వాశ్రమానికి వెడుతూ ఉంటే అక్కడ ఒక అపూర్వ దృశ్యం కనపడిందిట. శ్రవణ సుఖంబుగా సామగానం బులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయు కరికర సీతల ఛాయ తచ్చీకరంబు కణముల చల్లని గాడ్పాసపడి దాని చెంది సుఖంబున్న సింహములయు భూసుర ప్రవరులు భూతబలు తెచ్చిపెట్టు నీవారాన్న పిండ తతులు కడగి భక్షింప ఒక్కట కలసియాడుచున్న ఎలుకల పిల్లుల వండు సహజ వైరి వర్గం బులయు సహవాసమపుడు చూచి మునిశక్తికెంతయు చోద్యమంది. ఆయన వెళ్లే సమయానికి వేదములను చెవులకి సుఖంగా అనిపించేలాగా చదువుతున్నాయి చిలుకలు. సహజంగా వేదాన్ని కొంతమంది మహాత్ములు చదువుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, చెవులకి ఇంపుగా ఉంటుంది వాళ్ళ కంఠధ్వని. కొంతమంది చదివితే పెద్ద బండగొంతే తప్ప శ్రవణ సుఖం ఉండదు. శ్రవణ సుభగంగా ఉండాలి. ఊ అరిచేస్తే ఉపయోగం ఉంది. వాళ్ళు చదువుతూ ఉంటే సంగీత ధ్వనిలా అనిపించాలి, చెవులు ఆహ్లాదం పొందాలి, ఆనందం పొందాలి. అక్కడ ఆశ్రమంలో కొన్ని చిలుకలు ఉన్నాయి. ఆ చిలుకలు వేదం చదువుతున్నాయి. ఆ వేదధ్వని మధురంగా ఉంది. దాంతో ఈయన మ్రాన్ పడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. చిలుకలకి కూడా వేదములు నేర్పారంటే ఇక్కడ ఋషులు ఎంత గొప్పవాళ్ళు. అంటే వాళ్ళు రోజు చదువుతూ ఉంటే విని విని చిలుకలు నేర్చుకున్నాయి, చిలుకల చేత కూడా పలికించగలిగారు వాళ్ళు. ఆ సమయంలో ఆ చదువుని వింటూ వేదం వింటూ కదలకుండా ఉండిపోయేటి ఏనుగులు, ఏనుగులు కూడా చిరుకలు పలుకుతున్న వేదధ్వనులకి ఆనందంతో అలా కదలకుండా తొండం పైకెత్తి ఉండిపోయాయి. ఆ తొండం చివర నుంచి నీటి తుంపరలు కారుతున్నాయి. ఏనుగు తొండం నుంచి లాలాజలం కారుతుంది, చల్లగా చాలా సువాసనతో ఉంటుంది అది. ఆ నీరు కారుతూ ఉంటే ఆ నీరు కింద కూర్చున్నాయట సింహాలు. వాటికి ఏసీ అనమాట, న్యాచురల్ ఏసీ. అందుకని ఏనుగులు ఇలా తొండం పెట్టగానే ఆ తొండం నుంచి నీటి బిందువులు గారుతూ ఉంటే అక్కడికి వచ్చి ఏసీ కూడా అనడానికి వీల్లేదు కానీ
అప్పుడప్పుడు కూలర్లను పెట్టుకుంటారు, నీటి కూలర్లు, ఆ నీటి దొంపర్లు మీద పడతాయి, అవి పడుతుంటే కాస్త చల్లగా ఉంటాయి. ఇంకా పూర్వకాలంలో విసిరికర్రలు, తాటాకు విసిరికర్రలు నీళ్లలో ముంచేలా విసురుకునేవారు, ఆ చల్లని నీళ్లు మీద పడితే కాస్త వేసవి కాలపు గాడుపు తగ్గుతుంది. ఎండ గాడుపు తగలకుండా ఉండడానికి ఏనుగుల తొండం నుంచి కారుతున్న నీళ్ల కింద కూర్చుని సింహాలు నెత్తి మీద పోయి అన్నట్టు కూర్చున్నాయి. ఈ విధంగా సింహములకి ఏనుగులు సుఖమిస్తున్నాయి. ఆ సమయంలో కొంతమంది ఋషులు పిండాలు తయారు చేసి భూతబలిని ఇస్తారనమాట, ప్రాణుల కోసమని అన్నం ముద్దలు పట్టుకొచ్చి పెడుతున్నారు. అది కూడా మామూలు అన్నమా, నేవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది. ఆ ధాన్యం చాలా రుచిగా ఉంటుంది. సన్నని అడవిలో ఉండేటటువంటి వెదురు మొక్కలు మొదలైన వాటి నుంచి వచ్చే ధాన్యం. ఆ నేవార ధాన్యం వండుకు తింటే ఆ రుచికి దేవతలు కూడా మురిసిపోతారట. అటువంటి ఆ నేవారము అనేటటువంటి బియ్యముతో తయారు చేసిన అన్నం ముద్దలు పట్టుకొచ్చి అక్కడ పెట్టగా ఓ చోట వెంటనే ఎలుకలు పిల్లులు వచ్చి తినడం మొదలెట్టేట. పిల్లి అన్నం ముద్ద తిందో పక్కన ఎలక కనబడితే ఎలకే అన్నం ముద్ద దానికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలక పిల్లి కలిసిపోయి పక్క పక్కన అన్నం తినడం మొదలెట్టాయి. అది ఋషుల యొక్క తపశ్శక్తి అంటే. సింహాలు ఏనుగులు కలిసి ఉన్నాయి, చిలుకలు చిలుకల పక్కనే పిల్లులు ఆడుకుంటున్నాయి, పిల్లులు ఎలకలు కలిసి తిరుగుతున్నాయి, పాములు నెమళ్ళు కలిసి ఆడుకుంటున్నాయి, తోడేళ్లు జింకలు కలిసి ఆడుకుంటున్నాయి, ఆవులు పులులు కలిసి ఆడుకుంటున్నాయి. ఈ విధంగా పరస్పర విరోధముతో ఒకదానినొకటి చీల్చి చెండాడి తినాలని కోరిక ఉన్న జంతువులు విరుద్ధాన్ని మరిచి శత్రుత్వాన్ని మరిచి కలిసి ఉంటున్నాయట. అటువంటి ఋషులు కనుక వస్తే మన రాజకీయ పార్టీలు వాళ్ళు అంత ఎంత మారతారా అనిపిస్తుంది. కానీ కలియుగం కాబట్టి అలా మారడం కష్టం. కానీ కొంచెం ఆ మహాత్ముల యొక్క శక్తికి రాజు ఆశ్చర్యపోయాడు. ఆహాహా, ఎటువంటి ఋషులు వీళ్ళు, వాళ్ళ తపశ్శక్తి వల్ల జంతువులు క్రూర జంతువులు కూడా కలిసిపోయాయి, కానీ మానవులు మాత్రం అలా కలిసి ఉండడంలా, ఈ దరిద్రపు మానవుల కంటే జంతువులేనయం అనుకున్నాడు ఆయన పాపం. ఇక్కడ ఎక్కడైనా కణువుడు ఉన్నాడా అని ఆరా తీస్తూ కణవాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. కణువుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులని ఆయన శిష్యుల్ని చూసుకుంటూ కణువుడున్న ప్రధాన ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఇద్దరు చెలికత్తులు తోడు వస్తూ ఉండగా పూల మొక్కలకి నీళ్లు పోస్తున్న ఒక సుందరీమణి కనపడింది. ఆ అపూర్వ లావణ్యాన్ని చూచి మతిపోయింది దీనికి. ఎవరీమే అనుకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ పక్కనున్న చెలికత్తులు అన్నారు, ఈవిడ కణువుడి కూతురండి, ఈమె పేరు శకుంతల అన్నారు. శకుంతలకేసి దుష్యంతుడు చూశాడు, దుష్యంతుడి శకుంతల చూసింది. అంతవరకు ఇటువంటి పురుషుడి రాజుని ఆవిడ తోళ్ళ, ఆవిడ మనస్సు ఆయన మీద లగ్నమయ్యింది, ఆయన మనస్సు ఆవిడ మీద లగ్నమయ్యింది. రాజుగారికి ఒక భయం పట్టుకుంది. ఇప్పుడు ఇది ముని కన్యయేని, ఇది ముని కన్యయేని, మరి ఏలుకో ఈ లలితాంగి యందున హృదయము దద్దయుంతవిలే, ఇప్పలుకెంకను నమ్మ నేరనయ్యద విజితేంద్రియుండనగా ఇమ్ముని పాయక విందు అంచుతానిది కలరూపెరుంగా, దానిది కలరూపెరుంగా అవనీపతి ఉత్సుకుడై ఏనాత్మలోన్. రాజుగారు ధర్మాత్ముడు, అందుకని తనలో తాను కాసేపు సంక్షోభించాడు. ఇది మునికన్య అయితే నా హృదయం ఈవిడ మీద లగ్నం కాదు, నా హృదయం మాట వరసకు కూడా అధర్మం చెయ్యదు, తపస్సు చేసుకునే మునుల కన్యలని వరించేంత దౌర్భాగ్యమైన బలహీనమైన మనస్సు కాదు, అయినా నా మనస్సు నా మాట వినకుండా పదే పదే ఈవిడిని వరిస్తోంది, ఆరాధిస్తోంది, చూడాలనిపిస్తున్నాయి నా కళ్ళు చూడాలనుకుంటున్నాయి, ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇంత అధర్మం చంద్రవంశజుండైనా నేను చెయ్యగలనా? రెండోది, ఈ ముని కణువుడు విజితేంద్రియుడు, ఇతనికి సంతానము లేదు, పెళ్లి మొదలైనవి లేవని విన్నాను. మరి ఈవిడ కూతురు ఎలా అయ్యింది? అసలు దీని యొక్క జన్మ ఉత్సవం ఏమిటో ఆమెనే అడిగి తెలుసుకుందాం అనుకుని ఉత్సుకుడే దగ్గరకు వచ్చి, కన్యామణి కాశిత్వం నీవెవరివని అడిగాడు. అప్పుడు ఆమె అంది, నేను కణువుడి యొక్క ఔరసపుత్రికనే కాని కన్న కూతుర్ని కాదు, ఒకనొకప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుణ్ణి విరోధించి వశిష్ఠుడి కంటే నేను గొప్పవాణ్ణి, బ్రహ్మర్షిని అవ్వాలనే ఉద్దేశంతో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుని భగ్నం చెయ్యడానికి ఇంద్రుడు మేనక అని పిలువబడే అప్సరసని పంపాడు. ఆ మేనకని చూడగానే ఇంద్రియ నిగ్రహం కోల్పోయి విశ్వామిత్రుడు ఆమెతో క్రీడించాడు. తదనంతరం
మేనక అనే అప్సరస గర్భం ధరించి నన్ను కని స్వర్గానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో పక్షుల్ని పిలిచి, ఓ శకుంతములారా, అంటే ఓ పక్షులారా, ఈ పిల్లని రక్షించండి, నేను తపస్సుకు పోతున్నానని ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. పుట్టగానే అమ్మ విడిచింది, అయ్యా విడిచిపెట్టాడు, పక్షులు మాత్రం నన్ను ఏ క్రూర జంతువులు తినకుండా కాపాడాయి, అవే నాకు స్నానం చేయించాయి, అవే నాకు ఆహారం పెట్టాయి. ఆ సమయంలో ఈ కణ్వ మహర్షి అక్కడికి వచ్చి జాలిపడి నన్ను పెంచాడు, కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచాడు. ఈ విధంగా క్షత్రియోత్తముడైన విశ్వామిత్రుడికి, అప్సరస అయిన మేనకకి జన్మించిన శకుంతలని నేను. శకుంతముల చేత అనగా పక్షుల చేత రక్షింపబడ్డం వల్ల మా నాన్నగారు నాకు శకుంతల అని పేరు పెట్టాడు. అనగానే వెంటనే ఈయన, భలే చెప్పావు, అద్భుతం, ఈ కథ చెప్పడం ద్వారా నా మనస్సులో ఉన్న సందేహాన్ని తొలగించావు. ఓ సుందరి, ఇక్కడికి రాగానే నా మనస్సు నిన్ను కోరుకున్నది, నువ్వు కూడా నన్ను పదే పదే చూస్తున్నట్టుగా నీ బుద్ధిని బట్టి అర్థమవుతోంది. అపరాధం చేశానేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను అపరాధం చేయలేదని అర్థమైపోయింది. విశ్వామిత్రుడి కూతురువి గనక పైపెచ్చు దేవలోకపు అత్సర యొక్క కూతురువి కూడా కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవడంలో అధర్మం లేదు. క్షత్రియులకి 8 విధాలైనటువంటి వివాహాలలో మొదటి 5 ఉత్తమము అని వేదవిత్తులు చెప్పారు. అందులో ఉన్నటువంటిది మొదటిది బ్రాహ్మం, 2 ప్రాజాపత్యం, 3 గాంధర్వం, 4 రాక్షసం. వీటిల్లో గాంధర్వ వివాహం చేసుకోవచ్చు. అనగా 2 పూలదండలను అల్లి, నేను నిన్ను వరిస్తున్నానని నీ మెడలో ఓ పూలదండ, నువ్వు ఓ పూలదండ నా మెడలో వరిస్తున్నానని వేస్తే మనకి పెళ్ళైనట్టే, ఇది అధర్మం కాదు, నన్ను పెళ్లి చేసుకోమన్నాడు ఆయన. మా నాన్నగారు యజ్ఞానికి కావలసిన సామగ్రి కోసం ఎక్కడికో వెళ్లారు, ఆయన రావడానికి కొంతకాలం పడుతుంది, ఆయన వచ్చాక ఆయన అనుజ్ఞతో పెళ్లి చేసుకుందామని ఈమె. ఓ శివరిదాన, కన్యాదానం ఒకళ్ళకొకళ్ళు చెయ్యాలా, అసలు ఈ సృష్టిలో ఎవడికి వాడు తనని తానే ఉద్ధరించుకోవాలి. ఇక ప్రేమ వచ్చిందంటే ఇంక 2 దానికోసం ఎదురు చూడ్డ ఆయన. ఏమన్నాడు తెలుసా, తనకు తాను కర్త, ఏ వ్యక్తి అయినా ఉద్ధరించుకోవడానికి తనకు తానే కర్త. ఎవడో బయటవాడు వచ్చి ఏం ఉద్ధరిస్తాడు, అయినా కన్యాదానం చేయడానికి ఆయన ఏమైనా కన్నదండ్రియా. అందువల్ల ఉద్ధరేదాత్మనాత్మానం అని మూలంలో ఉన్నది, అదే భగవద్గీతలో కూడా మళ్ళీ చెప్పారు. తనను తాను ఉద్ధరించుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. సర్వమాసహ చక్రవర్తిని, దుష్యంతుణ్ణి, చంద్రవంశ సంజాతుణ్ణి, నేను నిన్ను వరిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోనగానే, అయితే ఒక్క మాట నువ్వు ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు పుట్టే కుమారుడికి ఈ భూమండలాన్ని ఇవ్వాలి, నువ్వు అతన్నే పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి, హస్తినాపుర సింహాసనాన్ని అతనికి ఇస్తానని మాటి అంటే సంతోషంగా ఇస్తానన్నాడు ఆయన అని మాటిచ్చాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు, ఆమె గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఏమన్నాడు ఆయన, నేను కొద్ది రోజుల్లో నగరం నుంచి మంత్రులను, సామంతులను, ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, పరివారాన్ని పంపుతాను, వాళ్ళందరితో మర్యాదగా నిన్ను నా అంతఃపురానికి పట్టుకెడతాను, తర్వాత నా అంతఃపురంలో చేరుస్తాను, నీ సంతానానికి రాజ్యం ఇస్తాను, నువ్వు బెంగపెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన ఆ క్షణమే కణ్వుడు అక్కడికి వచ్చాడు. తండ్రికి ఎలా చెబుదామనుకుంటూ ఉంటే దివ్య దృష్టితో అంతా గ్రహించట్టు ఆయన ముందే, నువ్వేం సిగ్గుపడకు, చాలా ఉత్తమమైన పని చేశావు, ఒక ఉత్తమ కన్య ఉత్తమ పురుషుణ్ణి తండ్రి లేకపోయినా వరించడం దోషం కాదు, నీచుణ్ణి వరిస్తే ప్రమాదం, కానీ అతడు ఉత్తముడు, పర్వాలేదు, నీకేం వరం కావాలో కోరుకున్నాడు కణ్వుడు. నాకు పుట్టే కుమారుడు మహాబలవంతుడు, ఈ భూమండలాన్ని ఏలేవాడు, అతని పేరు మీదుగా జగత్తంతా ప్రసిద్ధికెక్కేటటువంటి కీర్తి పొందేవాడు కావాలంటే తథాస్తు అన్నాడు ఆయన. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆవిడకు కొడుకు పుట్టాట. ఏమి కొడుకు అండి, వాడు మంచి బలంగా బంగారం వంటి కాంతితో ఉండేవాడు. వాడికి 3 వచ్చేసరికి సింహాలని పట్టుకొచ్చి ఈడ్చి అవతల పారేసేవాట. సింహాలని ఏదో మనం చిన్న మల్లెపూల దండ ఎత్తినంత తేలిగ్గా ఎత్తేవాడు. సింహాలని, పులుల్ని, ఏనుగుల్ని శిక్షించాడు. సర్వ బలము కలిగినటువంటి జంతువుల్ని దమనం చేయటం వల్ల అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. అంతటి పరాక్రమంతుడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే అదే, మల్లె పువ్వు పరిమళిస్తే మల్లె వాసన వస్తుంది, ఉల్లి నుంచి ఉల్లి వాసన వస్తుంది. ఇతడు కారణజన్ముడు, దుష్యంతుడి కొడుకు, పుట్టడంతో అంత క్రూర జంతువుల్ని కూడా శిక్షించగలిగేంత పరాక్రమంతో పుట్టాడు. ఇంక ఇతడికి 3 దాటిపోతున్నాయి, నువ్వు ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదమ్మా, ఎల్లకాలం పుట్టింటిలో ఉంటే అది స్త్రీకి శోభ కాదు, అత్తవారింటికి భర్త దగ్గరికి వెళ్ళడం ధర్మం, నేను కొంతమంది శిష్యుల్నిచ్చి నిన్నిప్పుడే హస్తినాపురానికి పంపిస్తున్నాను, దుష్యంతుడి దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండు అని కణ్వుడు ఆవిడ్ని కొంతమంది శిష్యులతో కలిసి భర్త దగ్గరికి పంపాడు. ఆ పంపుతున్నప్పుడు ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్ట.
అయ్యో నా కూతురు కాకపోయినా కూతురులా పెంచాను, ఎన్నాళ్లు పెంచిన ఈ తల్లిని అత్తారింటికి పంపిస్తున్నారు భర్త దగ్గరికి, ఎలా ఉంటానని ఆయన కూడా ఆశ్రమం చివరిదాకా వచ్చి కన్నీళ్లతో ఆవిడ జుట్టును తడిపేట. అక్కడ అంటాడు కాళిదాసు, సన్యాసం పుచ్చుకుని సంతానం లేకుండా కేవలం పెంపుడు తండ్రిగా ఉన్న కణుడికే ఇలా కన్నీళ్ళు వస్తే గృహస్థాశ్రమంలో నిజంగా కన్నబిడ్డని అత్తారింటికి పంపేవాళ్ళు ఎంత బాధపడతారు, పూర్వం అలా బాధపడేవాళ్ళండి. ఇప్పుడు ఈ వెళ్ళిన తర్వాత వాళ్ళు బాధపడే స్థితి కూడా వచ్చింది కలియుగం అవడం వల్ల. కానీ నిజంగా అసలు అదేంటో తెలియదు. కానీ మా చిన్నప్పుడు నేను కూడా 8 ఏళ్ల వయసులో చూశాను అనమాట, ఆడపిల్లని అత్తారింటికి పంపేటప్పుడు అప్పగింత టైంలో ఒకటే ఏడుపులు, మా 5-6 సోకర్ణాలు పెట్టేవారు. ఇప్పుడు అసలు శోకించే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని నేను అవధానంలో పద్యం చెప్పాను, ఇప్పుడు ఏడ్చుచుంటి ఏడ్చేదానిక మీద అని. ఓ భర్త గారు అన్నట్టు భార్యతోటి, దాన్ని ఎవరో వర్ణించమంటే, ఇప్పుడు ఏడ్చుచుంటి ఇప్పుడేమో పుట్టిని విడిచిపెట్టడానికి ఏడుస్తున్నావు, ఏడ్చేదానిక మీద ఆ తర్వాత నేను ఏడుస్తాను అంచేది ఏడవకండరా బాబు ఒకరి తర్వాత ఒకరు అని సరదా కోసం లాంటిది. నిజంగా యుగం మారిపోయింది. ఇప్పుడు పెద్దగా ఎవరు ఏడవడంలా అవసరం వచ్చింది. స్కైపులు వచ్చాయి, అయిపోయి అజయా లేకుండా అయిపోతున్నాం. అక్కడ అలిగితే ఇక్కడికి వస్తారు, ఇక్కడ అలిగితే అక్కడికి వెళ్తారు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి ఎవరికి వాళ్ళకే సర్వసమర్థతలు వచ్చాయి. కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఏడవలసిన అవసరం లేకుండా పోయింది. ఇంకా భవిష్యత్తులో ఏ ఏడుపులు వస్తాయో తెలియదు. మొత్తం మీద ఆ రోజుల్లో అత్తారింటికి పంపుతూ ఉంటే అంతలాగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కన్నబిడ్డదికి పంపించేస్తున్నావు ఎప్పుడు చూస్తామో అని ఏడ్చేవారట పాపం. వాళ్ళు ఏడవడంలో ఆశ్చర్యమే ఉంది, నాకే ఎంత బాధ వస్తుంది అన్నాడు పాపం కణువుడు. ఈ శకుంతల దుష్యంతుడి దగ్గరికి, హస్తినాపుర సింహాసనం దగ్గరకు వచ్చింది. దుష్యంతుడు దూరం నుంచే చూశాడు, గుర్తుపెట్టాడు. కాళిదాస్ కల్పించినట్టుగా ఆయనేం గుర్తుపట్టకపోవడం లేదు. అది కాళిదాస్ గారు కావాలని ఒక అద్భుతమైన శాకుంతల నాటకంలో శాపాన్ని కల్పించాడు తప్ప నిజానికి దుష్యంతుడు ఆమెను చూశాడు, గుర్తుపెట్టాడు. కానీ ఆయనకి లోపల భయం పట్టుకుంది. ఎక్కడో అడవిలో ఎవరినో పెళ్లి చేసుకున్నానని చెబితే వీళ్ళు నమ్మరేమో, పిల్లవాడితో వచ్చిన ఒక పరస్త్రీని రాజుగారు వరించాడని నా మీద అభాండం వేస్తారు, బిడ్డతో కూడిన పరస్త్రీని వరించడం రాజుగా నాకు ధర్మం కాదు గనక ప్రజల యొక్క అభాండములు నేను వినలేననుకుని ఏమెరగనట్టుగా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు శకుంతల ఏమనుకుంది, ఇదేమిటి నన్ను చూడగానే ఓహో శకుంతల వచ్చావా అని కళ్ళు ఎగరేసి వస్తాడేమో అనుకున్నాను, గౌరవంగా పిలుస్తాడనుకున్నాను, నా కోసం భటుల్ని పంపలేదు, మంత్రుల్ని పంపలేదు, పరివారాన్ని పంపలేదు, సరిగదా వస్తే గుర్తించనట్టు నటిస్తున్నాడే. రాజులు పరిపాలనలో పడిపోయి మర్చిపోయి ఉంటారేమో, ఎరగని వాడికి ఎరిగేలా చెప్పచ్చు, ఎరిగిన వాడికి ఎలాగో ఎరగజెయ్యవచ్చు, కానీ ఎరిగియు మరచడి కరటిల్ దెలుపంగ కమల గర్భుని వశమే, ఎరిగి కూడా ఎరగనట్టు నటించేటటువంటి కపటి ఉంటాడే కరటి అంటే వంచకుడు, మోసగాడు. ఈ మోసగాడికి మాత్రం గుర్తు చెయ్యడం బ్రహ్మతరం కాదు, అన్నీ తెలుసుండి కూడా తెలియనట్టు నటిస్తున్నాడు కదా వీడు. ఇప్పుడు ఒక్కొక్కడు మనకు తెలుసునవాడు అయి ఉంటాడు, అయినా మనలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, అప్పుడప్పుడు నేను ఎక్కడో చూసినట్టుంది వాడు, బాబోయ్ మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, క్లాస్మేట్స్ అన్నా సరే మనం క్లాస్మేట్సా, ఎక్కడ చూసామబ్బా అంటాడు. వీడికి అవసరమైతే అప్పుడు గుర్తుకొస్తాడు వాడు, లేకపోతే కొంతమంది భలే నటిస్తారండి బాబు, ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట, ఎప్పుడూ చూడనట్టే. ఆ తర్వాత నేను నిజంగా చెప్తాను, హైదరాబాద్లో ఒకసారి ఒక ఆయన అవధానం చేస్తుంటే అవధానానికి వెళ్ళా నేను, ఆయన బోల్డ్ స్నేహితులం, ఆయన అంటాడు ఎగాదిగా చూసి, మీరు ఎవరండి? నేనండి పద్మాకర్ అండి, సహస్రావధానం. ఓహో మీరేనా పద్మాకర్ గారు, ఒకప్పుడు మీ అవధానానికి వైజాగ్ వచ్చినట్టున్నారు కదండి అన్నాడు ఆయన. ఇలాంటి నాటకాలు ఆడేవాళ్ళు ఉంటారు. వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు, నాటకం ఆడితే ఇక్కడ కాదు కానీ ఇంకో తోట ఎత్తు మీద ముడతాడు, దాంతో అధపాతాడానికి వెళ్ళిపోతాం. మనం చెబుతున్నాం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు తెలిసి నటించకూడదు, తెలియకపోతే మనం ఏం చేస్తాం ఒక్కోసారి గుర్తుండకపోవచ్చు. అందుకని ఈవిడేమంది, కరటిందెలుపంగా కమలగర్భుని వశమే, మోసగాడికి ఎరిగి ఎరగనట్టు నటించేవాడికి చెప్పడం చాలా కష్టం అనుకుని, అయినా ఎందుకైనా మంచిది అనుకుని, మహారాజా నేను శకుంతలని, కణుడి యొక్క దత్తపుత్రికని, నన్ను నువ్వు వివాహం చేసుకున్నావు, ఇదిగో ఈ కుమారుడు నీ వల్ల పుట్టాడు, నువ్వు ఇతన్ని పట్టాభిషిక్తుండి చేస్తానన్నావు, స్వీకరించనగానే వాడు ఎగాదిగా చూసి నువ్వెవరువి, ఎవరో పరస్త్రీ వచ్చి హఠాత్తుగా నన్ను భర్త అంటే ఒప్పుకుంటానా, చీ పో అన్నాడు ఆయన ఎరగనట్టుగా. అప్పుడు ఆవిడ తెల్లబోయింది, విమల యశో నిధి విమల వృత్త మెరుంగుతునుడు, విమల యశో నిధి పురుష వృత్త మెరుంగుతునుండు, చువ్వే వేదములును సంధ్యలును ఇనుడు ధర్మువు. విమల యశోనిధి అని ఒక వ్యంగ్యం పలికింది ఇక్కడ.
స్వచ్ఛమైన కీర్తి కలిగిన వాడా, నీ కీర్తిలో వంక పెట్టకూడదు, అంటే నువ్వు అసత్యమాడేవాడివి కాదు, మంచి కీర్తి కలిగిన వాడివి. అటువంటి నువ్వు ఇవాళ నన్ను పొమ్మంటున్నావు. ఒక వ్యక్తి తప్పు చేసినా ఒప్పు చేసినా వాడు ఏం చేశాడో ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ వాడి ప్రవర్తనని కొన్ని కనిపెడతాయి. అందులో వేదములును, వేదములు ఎప్పుడు ఎందుకున్నాయి, ఏ వ్యక్తి ఎక్కడ ఏం చేశాడో సాక్ష్యం యముడికి చిత్రగుప్తుడికి చెబుతాయి, అవి అలా చెప్పడానికి ఉన్నాయి అవి. ఇవాళ మనం ఎవరికి తెలియకుండా రహస్యంగా తప్పు చేసి నేనేమి చేయలేదని బొంకొచ్చు, కానీ ఇతడు సత్యం పలికాడా అసత్యం పలికాడా అని రేపు సత్యాక యముడి దగ్గర సాక్ష్యం ఇచ్చేవి మొట్టమొదట వేదములు. ఆ వేదాలు చెబుతాయట, వీడు అబద్ధం ఆడాడండి లేదండి వీడు సత్యం పలికాడండి అంటాయి. ఆ తర్వాత సంధ్యా సమయాలు, అవి కూడా సంధ్యా సమయాల్లో మనం చేసిన వాటిని చెబుతాయి. ఇంకా పగళ్ళు, పగటిపూట చేసిన పాపం పగటి దేవత, రాత్రి చేసిన పాపం రాత్రి దేవత చెబుతాయి. ఇనుడు, సూర్యభగవానుడు పగటిపూట సాక్ష్యం ఇస్తాడు, పగలు మనం ఏం చేసినా దానికి సాక్షి కర్మసాక్షి సూర్యుడు, ఇంకా రాత్రి చంద్రుడు. ఇవి కాకుండా భూతములు, ఈ పంచభూతాలు ఉన్నాయి, ఇన్ని మహాపదార్థములుండగా, అందుకే మహాపదార్థములివి ఉండగా నరుడు దక్కొన నేర్చునే తల్లు మృత్యులను, ఇన్ని మహాపదార్థాలు నిరంతరం మనల్ని 1000 కళ్ళతో చూస్తూ ఉంటే ఏమీ ఎరగమని అసత్యమాడినంత మాత్రం చేత మనం అసత్యం నుంచి తప్పించుకోగలమా, యమదండం నుంచి మనల్ని మనం కాపాడుకోగలమా? మనం ఏం చేసినా ఇవి మనల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాయి, అబద్ధమాడకు. పైగా అన్నిటికంటే సత్యం గొప్పది. వెలయంగ నశ్యమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇలుగడలందొలదోపక సత్యము వలనన ములుసూపు పేర్మి వలనను. అశ్వమేధయాగములు 1000 చేసేట్టు ఒక ఆయన, 1000 అశ్వమేధయాగములు చేసిన పుణ్యమును త్రాసులో ఒక సిబ్బెలో పెట్టాడు. త్రాసుకి ఒక 2 బిళ్ళలు ఉంటాయిగా, 2 సిబ్బెలు, అందులో ఒక సిబ్బెలో 1000 అశ్వమేధయాగాల పుణ్యం పెట్టాడు. ఒక దాంట్లో ఒక్క సత్యం పలకగా వచ్చిన పుణ్యం పెట్టాడు, పుణ్యఫలం పెట్టాడు. అప్పుడు ఏమైందో తెలుసా, సత్యం పలకడం వల్ల వచ్చినటువంటి ఆ పుణ్యఫలం వేపే ముళ్ళు మొగ్గు చూపిందిట. అంటే 1000 అశ్వమేధయాగముల కంటే ఒక్క సత్యం గొప్పది, అంత ఫలితం ఇంకేది ఇవ్వలేదు. కాబట్టి సత్యం గొప్పది, అసత్యం ఆడకు. నువ్వు నుత జల్ల పూరితం బులగు నూతులు నూరిటి కంటే సుమృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సుమృత వాక్యము మేలు. చూడగల్ ఒక చోట మనుషులు తాగడానికి వేసవకాలంలో దాహం తీర్చుకోవడానికి నుయ్యి తవ్వారు. ఆ నూతిలో అందరూ చేదలు వేసి నీళ్లు తోడుకుంటున్నారు, అది మంచినీళ్ల నుయ్యి. అలా చేద వేసి నీళ్లు తోడుకోవడానికి పనికొచ్చేటటువంటి 100 నూతులు కంటే మెట్లు ఉండి దిగడానికి పనికొచ్చే బావులు ఉంటాయే, అటువంటి దిగుడు బావి ఒకటి గొప్పదట. 100 నూతులు తవ్వించడం కంటే ఒక దిగుడు బావి తవ్వించడం ఎక్కువ ఫలితం ఇస్తుంది. అటువంటి దిగుడు బావులు 1000 తవ్వించడం కంటే ఒక్క యజ్ఞం చాలా గొప్పది. ఆ యజ్ఞములు 100 చెయ్యడం కంటే ఒక మంచి కొడుకు, ధర్మాత్ముడైన కొడుకు ఎక్కువ పుణ్యాత్ముడు, వాడు ఎక్కువ పుణ్య ఫలితం ఇస్తాడు. అంటే యజ్ఞముల కంటే కొడుకే తండ్రికి ఎక్కువ పుణ్యం ఇస్తాడు. అటువంటి కొడుకులు 100 మంది కంటే ఒక్క సత్యవాక్యం గొప్పది. కాబట్టి సత్యం గొప్పదో మిగతావి గొప్పవో ఆలోచించండి. ఆవిడ చూశారు వరుసగా నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సుమృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే అంటే 100 యజ్ఞముల కంటే ఒక్క సుతుడు మేలట, సుత శతకంబు మేలు, తత్ సుత శతకంబు కంటే ఒక సూన్రుత వాక్యము మేలు. చూడగన్ అండంలో కూడా ఏముంటుంది, సూన్రుత వ్రత సత్యమే పలకాలనే నియమం పెట్టుకున్నవాడా సత్యం గొప్పదిరా అని తెప్పింది. అసలు కొడుకు ఎంత అందంగా ఉన్నాడయ్యా, ఈ కొడుకుని కౌగిలించుకో, ఎంత ఆహ్లాదమో తెలుసా. ఈ లోకంలో మనిషికి చల్లదనాన్ని ఇచ్చే వస్తువులు చాలా ఉన్నాయి, వాటన్నిటికంటే కొడుకుని కౌగిలించుకుంటేనే ఎక్కువ ఆహ్లాదం పొందుతాడు తండ్రి అంటే. ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రతి ప్రసరంబు, ఎంత అద్భుతమైన పద్యం తెలుసా. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు చేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయు పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడును సీతమే.
ఎందుకింది అసత్యపు మాటలు, విపరీతపు మాటలు? నా మొహం చూడలేదు ఎరగనని అనకు, అసత్యమాడకు ఓ మహారాజా. ఈ కొడుకు నీ కొడుకు, వీడిని చక్కగా దగ్గరికి తీసుకుని కౌగిలించుకో. ఈ కొడుకుని కౌగిలించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఆ హాయి ఈ పైన చెప్పే వాటికంటే బాగుంటుంది. అందులో ఒకటేమిటి, ముత్యాలహారం మెళ్ళో వేసుకుంటే హాయిగా ఉంటుంది ఆ ముత్యాలహారం కంటే. పచ్చకర్పూరపు పొడి ఒంటి మీద చల్లుకునేవారు వేసవకాలంలో. పచ్చకర్పూరం కొంచెం పొడి చేసి ఒంటికి చల్లుకుంటే ఇంకా వేసవకాలంలో ఎండ దెబ్బ తగలదు, చల్లగా ఉంటుంది శరీరానికి. ఆ చల్లదనం కూడా ఈ కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చే హాయి ముందు బలాదు. చంద్రుడి యొక్క వెన్నెల చాలా హాయిగా ఉంటుంది. ఆ వెన్నెల్లో విహరించడం కంటే, చందనం ఒళ్ళంతా గంధం పూసుకోవడం కంటే కొడుకుని కౌగులించుకోవడమే హాయి. అటువంటి కొడుకుని స్వీకరించంటే ఆయన అప్పటికీ మాట్లాడడం, పుట్టినప్పుడే నా తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టాడు, మధ్యలో నేను పొరపాటు చేసి తండ్రికి దూరమయ్యాను, పెంచిన వాడికి, ఇప్పుడు కట్టుకున్నవాడు మోసం చేస్తున్నాడు, నాకు వగ వింత కాదు, ఈ ఏడుపులు అలవాటైపోయాయి, ఇక అడవికి పోయి అక్కడే శరీరం విడిచిపెడతాను అని పాప నిరాశగా వెనక్కి తిరుగుతూ ఉంటే టక్కన ఆకాశవాణి అంది, ఇదిగో ఈ శకుంతల నిజమే పలికింది, దుష్యంతుడే అసత్యమాడాడు, ఈమె అతన్ని గాంధర్వ వివాహం చేసుకుంది, అతడు గాంధర్వ వివాహం చేసుకుని ఎరగనట్టు నటిస్తున్నాడు. ఈ శకుంతల పంచభూతముల సాక్షిగా దుష్యంతుని భార్య, ఈతడు ఈ సర్వధమనుడు అతని కొడుకు అనగానే పైనుంచి పుష్పవర్షం దేవతలు కురిపించారు. సభలో ఉన్న వాళ్ళంతా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. అప్పుడు దుష్యంతుడు, నేను నిజంగా ఆమెను పెళ్లి చేసుకున్నాను, కానీ లోకాపవాదానికి తడిశాను, ఎవరో పరస్త్రీ బిడ్డతో వస్తే కూడా కన్ను మిన్ను కానక కామంతో స్వీకరించాడు ఈ దుష్యంతుడని కొందరు అంటారేమో అని భయపడ్డాను, నన్ను క్షమించండి అని శకుంతలంటే క్షమాపణ వేరుకుని ఆమెను జాగ్రత్తగా సింహాసనం పక్కన కూర్చోబెట్టి ఈ కుర్రాన్ని యువరాజుగా అభిషేకించాడు. అతడికి భరతుడు అని పేరు పెట్టాడు. ఆ భరతుడు అశేషమైన ఈ భూన భండలాన్నంతా పరిపాలించాడు. ఒకప్పుడు జడభరతుడి వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఈ భరతుడు కూడా ధర్మబద్ధంగా పరిపాలన చేయడం వల్ల ఈ భూమికి మళ్లీ భరత భూమి అనే పేరు సార్థకం అయ్యింది. ఆ భరత వంశానికి సంబంధించిన కథ, శంతన మహారాజు గారు, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళ కథలతో రేపు మళ్లీ కలుసుకుంటాం. రేపు 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.